ఇంతగా నేను ఇక్కడ మీ పాఠం చెప్తున్నాను అనుకోండి, ఇంకా బుక్ ఒక పెద్ద పులి వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఐదు నిమిషాల పాటు అందరూ సైలెంట్ అయిపోయాడు పిల్లలు. మనం ఏదో ఒకటి పారిపోతామని ఏదో చుట్టుండేవాడు, వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయాక మారుమూల బెంచ్ నుంచి ఒక స్టూడెంట్ లేదు చెప్పేస్తారు, నేను చేసేది ఏమిటండి, చేసేది ఏదో పెద్ద పులి చెప్పండి అని చెప్పేటోడు. సమర్పణ అంటే అదే అన్నమాట, మనం చేసేదేం లేదు, ఇంకా చేసేదేదో ఆ గురువు చేస్తాడు. సమర్పణ చేసిన తర్వాత ఇంక ఇది కావాలి అది కావాలి ఇది చేయండి అది చేయండి అని ఉండదు. కానీ అనేక దాంట్లో అనేక చోట్ల మనం ఈ సమర్పణ అనే దాంట్లో నవరాత్రుల్లో చాలా బాధిస్తుంది అనమాట. అది దుర్గా సప్తశతి అనేది ఈ కుండలి ధారణ ప్రక్రియలో చాలా ప్రముఖమైనటువంటి సాధనా మార్గం. అది కుండలి జాగరణ మొత్తం ఎలా జరుగుతుందో, సాధకుడు ఏ మార్గాల్లో వెళ్తాడో, ఆ మార్గాల్లో వెళ్ళినప్పుడు సాధకుడు ఏ విధమైనటువంటి బాధలు పడతాడో అందులో చెప్పాడు. అది అందులో శివుడు పార్వతిని చెప్తాడు, ఈ మార్గం ఉత్కీర్తితమైంది, ఇది ఎవరి పడితే వాళ్ళు సాధన చేయడానికి వీల్లేదు, వాడు ఏం చేయాలి అంటే పూర్తి సమర్పణ చేసేసుకోవాలి. వాడినే కాదు, వాడి ఆస్తి వాడి డబ్బులు ఇవంతా కూడా వాడు సమర్పణ చేసేసుకున్న తర్వాత ఈ సాధన వాడు మొదలెట్టాలి, కానీ ముందు ఈ సాధన చేస్తే లాభం లేదు అని తెరవేస్తారు. సాధన దుర్గా సప్తశతి నాడు నవరాత్రుల్లో తెరవేస్తారు, అది ఆన్లైన్లో కూడా తెరవేస్తారు. చదివేసిన తర్వాత 9 రోజులు అయిపోతుంది, తర్వాత పాపం దుర్గాదేవి ఆ శంకరుడు ఆ పార్వతి ఎక్కడికో కొట్టుకుపోతారు, ఆస్తి అది వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మరి వాడు దానం చేసేసి శరణం చేసేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాడికి ఆస్తి మీద వాటి మీద హక్కే ఉంటుంది, ఇంకా హక్కు ఎవరికి ఉంటుంది? గురువుకు ఉంటుంది. అది సమర్పణ అంటే అది ఆ కబీర్ దాస్ రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళే చేయలేకపోయారు. ఈ జన్మలో నేను పూర్తి సమర్పణ చేసుకున్నాను కానీ మిగతా జన్మలో చేయలేకపోయాను అని. కానీ మన మీద ఆయనకంత గ్యారంటీ, పూర్తి సమర్పణ చేసేసుకున్నారు వీళ్ళు అని కాలాసాలు చెప్పారు ఆయన. మా గాయత్రి పరివారం వాళ్ళు మాత్రం ఐడియా ఇంకా అందులో అసలు మీరు ఆలోచించడానికి ఏం లేదు, ఎప్పుడో మర్చిపోయిన పుస్తకం ఉంటుంది అంటే వాడికి మర్చిపోతే ఎవరేం చేస్తారు, దానికి ఏం లేదు కదా. ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది సాధారణంగా నాకు 2 గంటలకి, మంచి అవర్ తర్వాత స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు పెన్ను తీసుకురారు, ఏమయ్యా పెన్ను నువ్వు తీసుకురారు, మర్చిపోయాను సార్ అండి, ప్రాక్టికల్ క్లాస్ వస్తాను. నేనేం చేయను వాడంటాం, ఏం చేయగలను, మర్చిపోతే ఏం చేస్తాను సరే అని ప్రాక్టికల్ క్లాస్లో ఉందంటాం. వాడు ఆ క్లాస్లోనే ఉంటాడు, అక్కడే ఉందంటే ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం ఆ గురువు శిష్యులు. వాడు మర్చిపోయినా ఆ గురువు శిష్యులుగానే ఉంటాం, అదే క్లాస్లో ఉంటాం కనుక ఏం పర్వాలేదు. కానీ ఈ గుర్తుంచుకుని చేయాల్సిన విషయాల్లో సమర్పణ చేసుకున్న తర్వాత మీరు ఏ పని చేయరు, పనికొచ్చే వస్తువుని పనికొచ్చే వస్తువులుగా మార్చుకోవటం కానీ, ఇది పనికొస్తుంది ఇది పనికి రాదు, ఇది ఎందుకు చేయాలి అది ఎందుకు చేయాలి అనే ప్రశ్న మనకి ఉత్పత్తి కాదు. ఆ తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఉంటుందే, దాన్ని పవమాన ప్రక్రియ అంటాం. అది హనుమంతుడిని అందుకే పవమాన సుతుడు అంటాం. అగ్ని యొక్క అగ్ని ఫ్రెండ్ అని అంటాం కదా, వాయువు యొక్క ఫ్రెండ్ అని. ఈ శక్తి ఎక్కడైతే డెవలప్ అవుతుందో, అంటే ఎప్పుడైతే ఈ సమర్పణ భావం మనలో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, లార్డ్ దై విల్ బి డన్, నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఇంకా నా ఇచ్చ ఏమీ లేదు, నా కోరిక ఏమీ లేదు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అన్నప్పుడు అది పనికొస్తుందా పనికిరాదా అనే ప్రశ్న లేదు. ఇంకది ఆ స్థాయికి ఎప్పుడైతే సాధకుడు రీచ్ అవుతాడో, ఆ స్థాయికి వచ్చినప్పుడు వాడిలో పనిచేసేటటువంటి అగ్నిని అవమాన అంటాం. అందుకే హనుమంతుడికి ఏమీ లేదు, అసలు కోరికలు లేవు, ఇది లేదు. రాముడు ఏమైనా చెప్తే చేస్తాడు, రాముడు ఏమీ చెప్పలేదనుకో ఊరుకుంటాడు. కథ తెలుసు కదా మీకు, రామ పట్టాభిషేకం జరుగుతూ ఉంటే అందరికీ అన్ని పంచిపెడుతుంది సీతాదేవి. మరి హనుమంతుడు కూడా అన్నాడు రాముడు, మరి ఏమి ఇస్తాడు హనుమంతుడికి, వాళ్ళకి తట్టలేదు. హనుమంతుడు స్థాయికి తగినటువంటి ప్రజెంటేషన్ ఏదైనా ఇస్తామని. అప్పుడు ఏంటంటే పర్సనల్ గా రాముడు చాలా తెలివైన వాడు, రాముడు ఏం చేశాడంటే ఒకసారి హనుమంతుని కౌగిలింగ్ చేసుకుని సగం ఇదే అన్నాడు, నేను నీకు ఇచ్చేదేం లేదయ్యా బాబు, నేను నిన్ను కౌగిలింగ్ చేసుకుంటున్నాను, అది పాట చాలా బాగా పాడతాడు ఎంఎస్ రామారావు, ఆ పాట నాకు గుర్తులేదు, నీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, అది చాలా బాగా పాడాడు, అది రామంతో పాడాడు కూడా. అది తిరిగి వచ్చాక సీతని రాముడు బ్రహ్మానంద పడిపోతాడు సీతను చూసి వచ్చాడని. వచ్చాక ఏం చేయాలి, ఏమి ఇస్తాడు అడుగులో, ఏం ఇవ్వలేదు అని చెప్పి కౌగలించుకుని సగం ఇదే అనుకో అన్నట్ట. కానీ ఆ కౌగలింతలో ఉన్నది ఏంటి అంటే ఇంక కంప్లీట్ నువ్వు నాకు సరెండర్ అయిపోయావు కనుక, నువ్వే నావాడివి, నేనే నువ్వు, నేనే నువ్వు అని చెప్పి రాముడు ఈజీగా చేతులు పంపిస్తున్నాడు ఏ ప్రజెంటేషన్ ఇవ్వకుండా. కానీ సీతాదేవికి ఆ టెక్నిక్ తెలియలేదు, మర్చిపోయిందో లేకపోతే తెలియదో, మరి అప్పుడు ఆవిడ అడుగులో ఉంది, అక్కడుంది కదా రావాల్సిన దగ్గర, ఈ టెక్నిక్ తెలియదు. అంచేత ఇద్దాము పట్టాభిషేక సమయంలో హనుమంతుడికి ఇద్దాము అంటే అందులో రాముడు ఊరుకోవచ్చు కదా, అందరికీ ఇచ్చాము కదా, మా హనుమంతుడికి ఏమి ఇస్తాడే ఊరికెళ్తా. మరి ఏం చేస్తున్నప్పుడు ఆలోచించి తన మెడలో ఉన్నటువంటి ముత్యాల మాల తీసి హనుమంతుడు ఇస్తుంది. ఎంత హనుమంతుడు గొప్పవాడైనా బుద్ధిమతం వరిష్టం ఆకాత్మజం మనోజవం మారుతు తుల్యవేదం ఈ రకరకాల స్తోత్రాలు మనం అనుకున్నా కోతి కోతే ఆ సహజ స్వభావం పోదు కదా అంతే తీర్చేసాడు. ఆ మాల పక్కన కొరకటం మొదలెట్టేట ముత్యాలను రెండు ముక్కలు అయ్యేది మూలకాలు చేస్తారు. సభాసదులందరికీ భయం, సీతాదేవి ఇచ్చిన హారం అది, ఆవిడ ముందే అలా ఎవరొకటి పారిస్తే ఆవిడ కోపం వస్తే ఏం చేస్తుందో అని. కానీ సీతాదేవి కోపం రాలేదు కానీ ఆశ్చర్యం వేసింది, అదేంటి నేను ఇచ్చిన ముత్యాల హారం ఇస్తే కోతి కదా పాపం విలువ తెలియదు దానికి అంచేత దిగుతుంది. సరే అడుగుతామంటే రాముడికి తెలుసు కదా ఎందుకు చేస్తున్నాడు, అంచేత నువ్వే అడుగు ఎందుకు చేస్తున్నాను అంటే సీతాదేవి అడుగుతుంది అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తాను నేను ఏమి ఇచ్చాను అలా ఖరీదైంది అది ఏం ఖరీదేనో అందులో రాముడు లేడే రాముడు లేని అంత ముత్యం నాకు ఎందుకంటే ఎక్కడ రాముడు కనిపించలేదు అంటే నీకు రాముడు అంత గొప్ప అన్నాడు ఎప్పుడు నా హృదయంలోనే ఉంటాడు అంటే సినిమాల్లో అప్పుడు చూపిస్తారు రై అని చూపిస్తాడు ఇది కనిపిస్తూ ఉంటాడు అంటే అలా ఏం కనిపించడం అంటే అర్థం ఏంటంటే రాముడు పని మీదే ఎప్పుడూ ధ్యాస ఉంటుంది అని, ఆ గురువు గారి పని మీదే ఎప్పుడూ ధ్యాస ఉంది, ఆయన పనినే మేము చేస్తాము అదే చేస్తాము అనేటువంటి ఆ ధ్యాస ఉన్నదే కంటిన్యూస్గా ఆ సరెండర్డ్ లైఫ్ ఆ విధమైనటువంటి జీవితము అది మానవ జీవితం యొక్క పరాకాష్ఠ అనమాట. దట్ ఈస్ ద గోల్. అసలు మనిషి శరీరం ఇచ్చిన దగ్గర నుంచి నిజమైన మనిషిగా అప్పుడు రూపొందుతాడు, అంతవరకు వాడు జంతువే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువుల్లో మనిషిగా మనిషి అనే జంతువుగా పట్టడం కష్టం అన్నారు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా పాపం ఒప్పుకున్నారు ఈ విషయాన్ని. ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన హిందువుల కంటే పెద్ద భిన్నంగా మాట్లాడలేరు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, రాష్ట్రం యానిమల్, అక్కడ కూడా జంతువు అని అన్నారు. ఈ జంతువు ఏం చేస్తుంది, తనకి పనికొచ్చే వస్తువును వెతుక్కుని తింటూ ఉంటుంది అంతే కదా చేసేది. కానీ ఎప్పుడైతే ఈ పవమాన అగ్ని, ఈ పవమాన స్థాయికి మనిషి ఎప్పుడైతే ఎదుగుతాడు ఆ క్షణం నుంచి ఇంకా వాడు లేడు, వాడికి కావలసిన వస్తువులు లేవు. వాడు కేవలం ఎంతవరకు చూసుకుంటాడు అంటే వాడి శరీర నిర్వాహానికి కావలసినటువంటి ఆహారాన్ని మాత్రమే వాడు తీసుకుంటాడు. శరీరం కంటిన్యూ అవడానికి కావాల్సిన ఆహారం చాలా తక్కువ. గురువు గారు పూర్తిగా కేవలము రొట్టి చూసుంటారు, కాంతి కొంచెం ఎంత చిన్నదిగా ఉంటుందో ఇంటే ఉంటుంది ఆ ఒక్క రొట్టి, కొంచెం ఒక అర గ్లాసుల మధ్యగా తాగుతారంటే ఆయన రోజుకి. ఇంకేం లేదు ఆయన ఆహారం, గత 40-80 సంవత్సరాలుగా శరీరం ఉన్నంత వరకు ఆయన ఆహారం అదే. అంత కష్టపడేవారు. కానీ ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అందరూ గుర్తుంచుకోండి, పావత అగ్ని మీలో ఉంటే సరిపోదు, మీరు ఈక్వల్ డోస్ వేయాల్సిందే. టిఫిన్ చేయాల్సిందే, తర్వాత అన్నం తినాల్సిందే, మళ్ళీ టిఫిన్ చేయాలి, మళ్ళీ అన్నం తినాలి. ఇందులో ఏది మిస్ అయినా మళ్ళీ నీరసంగా ఉంటుంది. నేను పొద్దున్న టిఫిన్ తిన రాలేదు రాదు, ఫస్ట్ అవర్ నువ్వు వెళ్తావా అంటాడు మా కొలి ఒక ఆయన. నీరసంగా ఉంటుంది మరి, టిఫిన్ చేయలేదు కనుక అతను. అంటే మన ఫుడ్ ఆస్పెక్ట్స్ లో కూడా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పవమాన అగ్ని మీలో ప్రజ్వలిందో లేదో అని చూసుకోవడానికి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఆహార పరిమాణం తగ్గుతుంది. దానంటే అదే మీరు తగ్గిస్తే కాదు, ఆకలిగా ఉన్నా నేను ఉపవాసం ఉంటున్నాను ఇవాళ మానేస్తున్నాను అంటే అది పావక అగ్ని లోపల తరపు మండుతూనే ఉంటుంది. అలా కాదు, దానంతటా అది తగ్గిపోతుంది ఆహారం. ఆ ఆహారం తగ్గిపోవటాన్ని మనం చూసి చెప్పారు కదా, ఎప్పుడు సాధన వల్ల అది వాళ్ళ స్థాయికి పెరిగితే తగ్గిపోతుంది కనుక. గురువు గారు ఏమో అటువంటి స్థాయికి వేసుకుంటున్నారు కనుక అందరూ అలాంటి షర్టే కుట్టించేస్తూ వేసేసుకోవచ్చు. కానీ అందరూ అలాంటి షర్ట్ కుట్టించి వేసుకున్నంత మాత్రమే గురువుని అయిపోరు కదా. అలాగే గురువు గారు తక్కువ తిన్నారు అని కనుక మేము కూడా ఇవాళ నుంచి తక్కువ తింటామని మాత్రం దయవచ్చి మీరు మొదలెట్టకండి. మీరు కావాల్సిన ఆహారం మీరు తీసుకోండి. దానంతటా అది ఆహారం ఎప్పుడైతే తగ్గుతుందో అది ఒక టెస్ట్ మాత్రమే మీకు ఆ పవమాన అగ్ని మీలో ప్రజ్వలించటం మొదలెట్టింది అని. ఈ పవమాన అగ్ని ప్రజ్వలించటం మొదలెట్టడానికి ఈ గురువుకి సరెండర్ చేసుకోవటానికి మధ్య జరిగేటటువంటి ప్రక్రియని సాధన అంటాం. ఇంచేత ఈ గురు పూర్ణిమ నాడు మనం ట్రై చేయాల్సిన విషయం ఏంటి అంటే గురువుకి పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకోవటం. గురువుకి పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకున్న తర్వాత మన ఇంటికి మన కుటుంబ పోషణకి మిగతా ప్రపంచానికి మీరు చేసేటటువంటి కార్యక్రమాలకి కావలసిన వనరులు సమకూర్చే బాధ్యత ఆయనదే, మంది కాదు. ఆ ధైర్యం మాత్రం మనకి రావాలి. ఎలాగా, ఎందుకు అంటే గురువుగారి యొక్క ఆత్మకథ ఈ యాంగిల్లో చాలా సహాయం చేస్తుంది. గురువుగారి యొక్క ఆత్మకథ ఏమయ్యా నువ్వు గాయత్రి పర్వాలు స్థాపించేయాలి, పుస్తకాలు అచ్చుబుద్ధిని చేయాలి, నువ్వు ఇవంతా ట్రాన్స్లేట్ చేసేయాలి, అవంతా చేసేయాలి, ఇవంతా చేసేయాలి అని టకటకటకటక చెప్పేశాను. గురువు గారు ఏమీ వెళ్ళట, ఆయన ఏం చెప్పారో నేను వెళ్ళేడుతాం అన్నట. ఆయన ఏమన్నానంటే నువ్వు చేయించుకో చేసేస్తానని. మనం కూడా అలా అనేసి చేయించుకో అంటే జరగదు. ఎందుకంటే మనం తప్పించుకోవడానికి ఆ మాట అంటాం, ఆయన తప్పించుకోవడానికి ఆ మాట అనలేదు, అది తేడా. ఇచ్చేత ఆయన అన్నగానే ఆయన చూసింది ఏంటంటే తన దగ్గర ఉన్నదే ఆయన ఇచ్చేశాడు పూర్తిగా. గాయత్రి పర్వాలు స్థాపించాలి అంటే ఏదో ఇల్లు కావాలి, ఒక ఇది కావాలి, ఇది ఏంటంటారు దాన్ని సైట్ కావాలి, ఇది కావాలి అంటే తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, తన భార్య దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఇదంతా ఆయన ఎప్పుడైతే సమాజంలో నాటేశాడో అక్కడ నుంచి సమాజం నుంచి ఆయనకి ప్రతిఫలం రావటం మొదలెట్టింది. ఇది విన్నాను కదా అని మీరు మాత్రం నాటకం మొదలెట్టకండి. ఈ నాటకం అనే కార్యక్రమం ఆ స్థాయిలో చేయాలి అంటే ముందు సమర్పణ రావాలి. సమర్పణ అయిన తర్వాత ఈ నాటకాన్ని కార్యక్రమం దిగులు చేస్తే దాని ఫలితాలు ఏమైనా మనకు వస్తాయి, కానీ లేకపోతే చాలా కష్టం అవుతుంది. సరే, గబుక్కుని గురువు గారి ఆత్మగారు చదివేసి మనం ఆ విధంగానే ప్రవర్తించేద్దామని చూడకండి. గురువు గారు మొదటి అధ్యాయంలో చెప్పిన పని ముందు చేసుకుందాం. సౌభాగ్య సూర్యోదయం నా జీవితంలో అయింది, అటువంటి మహత్తరమైనటువంటి గురువు నన్ను గుర్తించి మళ్ళా రా నా పని చేయటానికి అని పిలిచాడు. అంతవరకు మనకి జరిగింది, అందులో డౌట్ లేదు కదా. ఆయన పిలిచాడు, నా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోండి, మీరందరినీ కూడా నేనే పిలుస్తూ వస్తున్నారు కానీ మీ అంతటి మీరు రాలేదు. అంచేత ఆ సౌభాగ్య సూర్యోదయం అనేది మన జీవితంలో కూడా జరిగిపోయింది, అందులో డౌట్ లేదు. కానీ మిగతా సమర్పణకి ఆయనకి టైం పట్టింది పాపం, మనం కూడా టైం ఇద్దాం. ఆయనకి ఎంత టైం పట్టింది, మనకెంత టైం పట్టింది అని ఆలోచించక్కర్లేదు. ఈ సమర్పణ చేసే భావంలో మనం చేసే తెలుసున్నటువంటి మూడు పనులు కనుక మనం చేస్తే సమర్పణ అనేది చాలా సులభంగా చేసేసుకోగలుగుతాం. మొట్టమొదటి సమర్పణ మనం ఎందుకు చేయలేము అంటే, డ్రావిడ్స్కి ఒక స్టోన్ రాసిందే, డ్రావిడ్స్కి డైరెక్ట్గా రాయలేదు అనుకోండి. డ్రావిడ్స్కి అయితే హిమాలయాల్లో ఉండేటటువంటి పరమ గురువుల్లో మాస్టర్ వెనీషియన్ అని ఒక పరమ గురువు ఉన్నారు, ఆయన రాశారు ఆ పుస్తకాన్ని, కానీ డ్రావిడ్స్కి అందించింది మనకి. వెనీషియన్ వి అనే అతను రాశాడు అది. దాని తర్వాత దాని మీద కమెంట్లీ హిలేరియన్ రాశాడు. ఆ పుస్తకం పేరేంటి అంటే ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, మౌనము యొక్క గొంతుక, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. అందుకని ఈ కార్యక్రమాలు, సాధనా కార్యక్రమాలు, వాటిలో మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ మౌనంగా ఉండటం నేర్చుకోవాలి అనే దాంట్లో కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. మౌనంగా ఉండటం ఎలాగా, మౌనం చేయటం ఎలాగా ఇది అనే దాంట్లో నిన్ననే ఒకరు కథ చెప్తున్నారు. దూర్వాసుడు ఎప్పుడు ఉపవాసమే ఉంటాడట, కృష్ణుడు ఎప్పుడు బ్రహ్మచారిట. కథ ఎలా చెప్పి వస్తారు అంటే తెలుసుకారా మీకు ఆ కథ, యమునా నది పూర్తిగా పొంగి ప్రవహిస్తుంది, ఇటువైపు ఏమో కృష్ణుడి యొక్క అంతఃపురము అది అంత ఉంది, అటువైపు పాపం దూర్వాసుడు ఉన్నాడు. దూర్వాసుడు దగ్గరగా ఉంటే ఎప్పుడు భయమే ఎవరికి, కృష్ణుడికి భయమే, వాడికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, కోపం వస్తే చెప్పించి వారేస్తాడు. అందులో నది అవసరమైతే ఉన్నాడు దూర్వాసుడు. అతను వర్షాలు అడుగుతాను, వర్షాకాలం చాతుర్మాసం చేసుకుంటున్నాడు, 4 నెలలు తప్పదలుకున్నాడు కృష్ణుడు కూడా. దూర్వాసుడు కబురు పంపించాడు కృష్ణుడికి, నేను 4 నెలలు ఉంటాను ఇటువైపు ఉన్న ఆశ్రమంలో, అంతేత మాకు కావాల్సిన ఆహారాలు చేస్తే 2000 మంది అంతమంది ఉన్నారు శిష్యులు ఆయనకి, చేస్తే 2000 మందికి 2 పూట్ల కాస్త కడుపు నిండా మీరు ఆహారాలు ఇస్తే బాగుంది అని సరే ఇస్తానంటాడు. కాదు అనే ధైర్యం ఎవరికి లేదు దూర్వాసుడికి. యమున అనేది పొంగి పొంగుతుంది, మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళాలి, సేవకులు వెళ్తున్నారు, గడవులు అవి వాళ్ళు సాధించే ఇంపాసిబుల్ అండి, ఇక్కడ జరగడం ఏంటది ఇంపాసిబుల్ అంటే అక్కడ దూరవాసుడు మామూలు మనిషి ఉంటే వాడికి చెప్పచ్చు ఏమయ్యా ఎలా వస్తాం అంటున్నావు, ప్రవాహం ఉంది ఇది ఉంది. పరిగెట్టుకెళ్ళారు కృష్ణుడి దగ్గరికి, ఏమయ్యా ఏం చేస్తాం ఇలా ఉంది అంటే నిత్య బ్రహ్మచారి అయిన కృష్ణుడు చెప్తున్నాడు దారి అన్నారు చెప్తుందని ఏమన్నాడు. సేవకులు కదా రైతులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. సేవకులకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ మాట అనేస్తారు కదా, మరి రిటర్న్ అవుతున్నప్పుడు కూడా అదే మాట అంటే దారిస్తుందా యమున అని కృష్ణ వాళ్ళకి పట్టలేదు, అడగకుండా వెళ్ళిపోయారు. సేవకులు సరెండర్ సమర్పణ స్పిరిట్ కదా, చెప్పాడు చేశారు సరే వెళ్ళిపోయారు, దారిచ్చింది యమున అనేది. సరే అక్కడ భోజనం అది టైం కలిగింది, దూరాశ్రీ బ్రహ్మానందం పడిపోయాడు, దేవమునికి తీర్చాడు, పడుకుని నిద్ర వస్తాను పడుకుంటానంట. అప్పుడు వాళ్ళకి చీపులైట్ వెలిగితే సేవకులు తిరిగి వెళ్ళాలి కదా, తిరిగి ఎలా వెళ్తాం, సరే ఇందాక కృష్ణుడు చెప్పాడు కదా ఆ వినయ మాట అనేస్తాం వెళ్ళిపోవచ్చని వచ్చారు. దానికి ఇవ్వలేదు ఇవ్వలేదు, కృష్ణుడు వెళ్ళటానికే మంత్రం చెప్పాడు కానీ రావటానికి ఆ మాట చెప్పలేదు కదా, దారి ఇవ్వలేదు. సరే ఏం చేస్తాం, దూరాసుడు పడుకుండిపోతే ప్రమాదం అని పరిగెట్టు పరిగెట్టు కలిస్తే ఇంకా వీళ్ళు అదృష్టం బాగుండి ఇంకా మెలకుగానే ఉన్నాడు దూరాసుడు. ఇలాంటి ప్రమాదం వచ్చి పడిందండి, ఇందాక మేము కృష్ణుడు చెప్తే వచ్చేసాం, ఇప్పుడు వెళ్ళటానికి దారి లేదు, ఆయన్ని ఎప్పుడు ఉపవాసం ఉండేటటువంటి దుర్వాసుడు చెప్తున్నాడు దారిస్తుంది. వాళ్ళకి నవ్వు వచ్చింది. ఎప్పుడే కడుపుకుండా ఏంటి మాట్లాడతాడు అని చెప్తే సరే అని సరే ఏం చేస్తాను ఇదే కిటికే ఫలించదు సరే అని వచ్చి అన్నారు వాళ్ళు. కానీ దారి వచ్చింది వాళ్ళకి, ఆ దారి వచ్చింది వాళ్ళు దాచి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మౌన ప్రక్రియలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మౌన ప్రక్రియ అంటే మాట్లాడటం మానేయటం కాదు, సైలెంట్గా ఉండటం అంతకంటే కాదు. అందుకు ఇక్కడ చెప్పింది ఈ బ్రహ్మచారి అన్నా ఆహారం తీసుకొని వాళ్ళన్నా, మరి వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు కదా, ప్రకృతి ఒప్పుకుంటుంది అతను ఆహారం తీసుకోవటం లేదు అని, అందుకే దారి ఇచ్చింది కదా. ప్రకృతి ఒప్పుకుంది అంటే అది కరెక్ట్, మనిషి ఒప్పుకుంది అంటే భయపడి ఒప్పుకోవచ్చు. దానికి ఏముంది, నువ్వు అవునా కాదా అని కాస్త గట్టిగా ఎవరైనా గద్దిస్తే సరేనే బాబు నీతో డబ్బులు అసేందుకు రైట్ అనేస్తుంది. కానీ ప్రకృతికి అలాంటి భయాలు ఏం లేవు, అది నిజం అవుతేనే ఒప్పుకుంటుంది, ప్రకృతి లేకపోతే ఒప్పుకోదు కదా. ఎందుకు ప్రకృతి ఆ మాట ఒప్పుకుంది, ఎందుకు చేసింది అంటే, మీరు ఏ పనైనా సమాజం కోసమే చేస్తే, మీరు చేసేది ప్రకృతికి ఉపయోగపడేది దానికోసమే చేస్తూ ఉంటే మీరు ఆహారం తీసుకున్నా ఆహారం తీసుకున్నట్టు లెక్క. అది అక్కడ ప్రిన్సిపల్. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట ఇంకోటికి ఉపయోగపడేటట్టు మీరు కనుక మాట్లాడితే మీరు మౌనంగా ఉన్నట్టు లెక్క. ఇంకా ఈ మౌన ప్రక్రియలో మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే, రకరకాల ఆలోచనలు ఏవైనా వస్తూ ఉంటే ఆ ఆలోచన యొక్క షేప్ మార్చేయండి. మీరు సాధారణంగా అతిథిగా ఆలోచనలు అప్పుడే వస్తూ ఉంటాయి, అసలు మామూలుగా రాని ఆలోచనలు కూడా అప్పుడు వస్తాయి మౌనంగా ఉండి. మీరు ఆ మౌనంగా ఉన్నప్పుడు మీరు ఆలోచించాల్సిన దానికి అధర్వేదంలో ఒక సూక్తి ఉంది, మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం వాచా వదామి మధువత్ భూయాసం మధు సౌదృశ. మీరు మాట్లాడిన ప్రతి మాట స్వీట్గా ఉండాలి, ఇంకోళ్ళ గురించి చెప్పేది స్వీట్గా ఉండాలి. అంతా ఎందుకు, మీరు ఏం మాట మాట్లాడినా ప్రేమపూర్వకంగా సైలెంట్గా ఆనందదాయకంగా ఉంటే మీరు మౌనంగా ఉన్నట్టే లెక్క. మాట్లాడక్కర్లేదు, మీరు ఆలోచనలు మౌనంగా ఉన్నా మౌనంగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఇలాంటి ఆలోచన వస్తూ ఉంటే, అంచేత మౌనంగా ఉన్నప్పుడు కాస్త అడ్డదిట్టమైన ఆలోచనలు ఏమైనా వస్తే వద్దులే, అందరూ సుఖంగా ఉండాలి మంచిగా ఉండాలి అనే ఆలోచనగా మీరు మార్చుకోగలుగుతారు. అది చాలా మౌనం కింద వస్తుంది. కానీ అంతకంటే గొప్ప మౌన ప్రక్రియలో ఉండేది ఏంటంటే, గురువు గారి యొక్క స్థూల శరీరాన్ని ఊహించుకోమంటున్నాను నేను. కానీ మీరు ఊహించుకున్న మరుక్షణం స్థూల శరీరం కాదు కదా, సూక్ష్మ జగత్తులో ఊహిస్తున్నారు కనుక గురువు గారి ఆలోచనలని కనుక మీరు ఆలోచించగలిగితే, గురువు గారి స్వరూపాన్ని చూసి గురువు గారే కనుక ఇక్కడ మార్కాపురంలో ఈనాడు ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన ఏం చేద్దాం అనుకునేవారు, ఏం చేసి ఉండేవారు అని కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ టైంలో మౌనంగా ఉన్నట్టే లెక్క. ఇంకా కేవలము మౌనంగా నేను ఉండలేకపోతున్నాను అనుకునే వ్యక్తులకి మౌనం ఉంది కదా, ఈ యాంగిల్ మీరు ఆలోచించుకోవచ్చు సూక్ష్మ జగత్తులో ఉపయోగించుకోవటానికి. ఈ సూక్ష్మ జగత్తులో ఉపయోగించుకోవటానికి ఎల్విన్ టాప్లర్ చెప్పిన ఈ పవమాన శక్తి ప్రకృతిలో ఎక్కడ పనిచేస్తుంది అనే ప్రశ్నకి జవాబు ఏంటి అంటే, ఏది లేని చోట నుంచి పుట్టాలి వస్తువు అంతే కదా. పావక అగ్ని అంటే ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. పవమాన అగ్ని అంటే ఏంటి, ఎందుకు పనికిరాని వాడిని ఉపయోగించుకుంటున్నాడు. సరెండర్ వాడు చేసేస్తాడు, వాడు సరెండర్ చేసినప్పుడు ఎందుకు పనికిరాని వాడు వాడు. కానీ వాడు ఎప్పుడైతే సరెండర్ చేశాడో వాడు ఆ గురువుకి శిష్యుడైపోయాడో ఆ గురువు యొక్క శక్తి పూర్తిగా ఉంటుంది. అందుకే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కూడా కార్డు గవర్నమెంట్ వర్క్ ఉపయోగించుకుంటే వాడి మీద కేసులే ఉండదు, వాడు పర్సనల్ వర్క్కి కార్డు ఉపయోగించుకుంటే డేంజర్ కదా. ఈ మినిస్టర్లు వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే వెహికల్. అలాగే గురువు గారి పనికి మీరు ఏది ఉపయోగించుకున్నా తప్పు లేదు, హాయిగానే ఉంటుంది. మన స్వార్థం కోసం ఏదైనా ఉపయోగించుకుంటే దాన్ని గురువు గారు కూడా రక్షించారు. అది ఆ సమర్పణ అనే పదానికి అర్థం. అలాంటి సమర్పణ ప్రకృతిలో ఎక్కడ దొరుకుతుందో కనుక మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఒక్క విత్తనం నాటుతాం మనం. ఎన్ని విత్తనాలు వస్తాయి దాంతో కౌంట్ లేదు. ఒకే ఒక మామిడి చెట్టుకి విత్తనం నాటుతాం, దాంతో 100 మామిడి కాయలు వచ్చేటువంటి పళ్ళు, మళ్ళీ ఆ 100 నాటుతాం, కొన్ని వేలు అవుతాయి, ఆ వేలు నాటుతాం, అనంతంగా విడిపోతుంది ఆ శక్తి. ఏమీ లేని చోట నుంచి అనంతమైన శక్తి ఉద్భవించడం జరిగేటటువంటి ప్రక్రియ పవమాన ప్రక్రియ. ఈ పవమాన ప్రక్రియ మౌనంలోంచి ఉద్భవిస్తుంది. చేసే మౌనంలో ఏమీ లేదు, ఆ ఏమీ లేనటువంటి మౌనంలోంచి ఈ పవమాన శక్తి ఉద్భవిస్తుంది. కనుక మౌనంగా ఉన్నప్పుడు మనం గురువు గారికి శరీరము మనస్సు కోరికలు అన్ని అప్పచెప్పేసాం. నువ్వు దీన్ని ఉపయోగించుకో, ఉపయోగించుకున్న తర్వాత ఆయన ఎప్పుడు ఉపయోగించుకుంటాడు అన్నది ఆయన ఇష్టం. మళ్ళీ ఆయన నెత్తి మీద పడి ఉపయోగించుకున్నాను దిగుతాడు సమర్పణ కాదండి. ఆయనకి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాడు, ఆయనకి అవసరం లేకపోతే ఉపయోగించుకోవడానికి మూలపడి ఉంటుంది అంతే. అదేవిధంగా ఈ మౌనంగా ఉన్నప్పుడు ఈ సమర్పణ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏది సమర్పణ చేసుకుంటారు? మీ స్థూల శరీరము, మీ కోరికలు, మీ ఆశలు, మీవి అంతా కూడా నీకు అప్పచెప్తున్నాను నేను. ఎలాగ అప్పచెప్పాలో కూడా నాకు తెలీదు, సమర్పణ ఎలా చేసుకోవాలో అన్నది కూడా తెలియదు యాక్చువల్గా. అంతే అది కూడా నీదే బాధ్యత. సమర్పణ చేయించుకోను, చేయించుకున్నా పని చేయించుకో. ఈ భావం మనసులో కనుక పెట్టుకుని మేము మౌనంగా ఉంటే ఈ క్షణంలో సమర్పణ జరిగిపోవచ్చు. సమర్పణ జరిగేది ఒక క్షణంలోనే జరుగుతుంది. సమర్పణ జరిగిన మరుక్షణం నుంచి మీరు ఉండరు, గురువుగారి శిష్యులు మాత్రమే ఉంటారు. కనుక అప్పుడు గురువుగారు కోరుకునేది ఏంటి? స్వస్తి ప్రజాభ్య పరిపాలన. ఈ గురు పూర్ణిమ దాని సందర్భంగా మనం అగ్ని గురించి మాట్లాడుకుంటూ, పావక అనేది అగ్ని యొక్క మొదటి లక్షణం అని చెప్పుకున్నాం. ఉప్పు ఉప్పగా ఉన్నట్టు, సంప్రదాయతీయగా ఉన్నట్టు అగ్ని కూడా మూడు లక్షణాలు ఉంటాయి. ఆ మూడు లక్షణాలని పావక, పవమాన, శుచి అనే మూడు పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఆల్విన్ టాప్లర్ రాసిన థర్డ్ వేవ్ అనే పుస్తకంలో కూడా ఈ నూతన యుగ నిర్మాణానికి కావాల్సినటువంటి పరిస్థితులకి, ఇప్పుడున్న దేశకాల పరిస్థితులు ఎలా దారితీస్తాయి పిలుస్తూ, సోషియాలజికల్ గా అంటే సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కాదు, సొసైటీలో ఉన్నటువంటి జీవిత విధానంలో ఉన్నటువంటి ఇప్పుడున్న నియమాలు, ఇప్పుడున్న వ్యవస్థని కంపారిజన్ చేస్తూ ఒక తమాషైన కన్క్లూజన్ వస్తాడు. అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఆ పుస్తకం దొరుకుతుంటే, ఇది అమీనని ఆఫ్రికాలో ఒక డిక్టేటర్ ఉండేవాడు, నర్మాంస దర్శకుడు అని పేరు. వాడు ఇది అమీన్ యుగాండా, అతను రాజ్యభ్రష్టుడు అవుతాడు కూతు వచ్చి. అదే రోజు అమెరికాలో అయితే కొన్ని మర్డర్స్, కొన్ని డకాయిటీస్ అవి జరుగుతాయి. అప్పుడు భారతదేశంలో స్టూడెంట్ అన్వెస్ట్ ఏదో కారణంగా జరుగుతుంది. ఆ పుస్తకం పబ్లిష్ అయినప్పుడు అతను రాసింది. అదే జపాన్లో ఏదో ఫ్యాక్టరీ మొదలుపెట్టి ఉంటుంది. వీటన్నిటికీ వెనకాతలు ఉన్నటువంటి ఒకే కారణాన్ని పెట్టుకుంటాడు అతను. అతను ఎక్కడో ఇది అమీన్ రాజ్యభ్రష్టుడు అవటం, భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్ అన్వెస్ట్, మిగతా చోట్ల ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక పరిస్థితులు అన్నింటికీ కూడా ఒకే ఒక కారణాన్ని పట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో ఫ్యూచర్ షాక్ అనే పుస్తకంలో. దాని తర్వాత థడే అనే పుస్తకం తన సీక్వెన్స్ గా రాస్తాడు. అతను చెప్పిన కారణాలు సోషియాలజికల్ గా ఎన్నో చెప్తాడు, కానీ దాన్ని చాలా సూక్ష్మంగా గురువు గారు ఒక మాటతో చెప్పేస్తారు, ఆస్థా సంకటము అని. అంటే ఈ కాలంలో వ్యక్తికి విశ్వాసం అనేది పోయింది. పిల్లలకి తల్లిదండ్రుల మీద విశ్వాసం లేదు, గురువు మీద విశ్వాసం లేదు, గురువుకి పిల్లల మీద విశ్వాసం లేదు, స్నేహితులకి స్నేహితుల మీద విశ్వాసం లేదు, ఎవరికి ఎవరి మీద విశ్వాసం లేదు. వీరబ్రహ్మం గారు కూడా అదే చెప్తారు కదా, అసలు మనిషి మాట మీద విలువ పోయి కాగితం మీద విలువ పెరుగుతుంది అని. ఇప్పుడు జరుగుతోంది అదే కదా. అది ఆ యాంగిల్, ఆ దర్శన్స్ కనుక మనం చూసుకుంటే, ఈ అగ్నితత్వం లోపించటమే ఈ విశ్వాస రాహిత్యానికి కారణం అనేది వాటి మనకి చాలా స్పష్టంగా బోధపడుతూ ఉంటుంది. గురు పూర్ణిమ నాడు ఈ అగ్నితత్వం గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మంత్రదీక్ష తర్వాత వచ్చేది అగ్ని దీక్ష, దాని తర్వాత వచ్చేది బ్రహ్మ దీక్ష. అంచేత అగ్ని దీక్ష స్థాయికి మనం అతి తొందరలో ఎదగాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, అగ్ని దీక్ష పుచ్చుకున్నా కూడా అగ్ని దీక్ష స్థాయిలో మనం ఉన్నాం అనేది గుర్తించండి. చాలా సార్లు ఏంటంటే, దీక్ష అనేది భౌతికమైనటువంటి పరిస్థితి కాదు. నేను ఇప్పుడు దీక్ష తీసుకుంటాను, ఇలా 6 నుంచి 7 వరకు చెప్పాలి అనుకుంటాను. నేను ఈ దీక్ష తీసుకున్నాను అని మీకు తెలియకపోవచ్చు చెప్తే గాని. ఇంకా దీక్ష అనేది ఒక మానసికమైనటువంటి సంకల్పం తప్ప భౌతికంగా దానికి లక్షణాలు ఏం కనిపించవు దీక్షకి. మంత్రదీక్షలో కేవలము ఒక్కసారి భౌతిక స్థాయిలో ఉన్నటువంటి గురువు మంత్రాన్ని ఒకసారి ఉచ్చరిస్తాడు, దాని తర్వాత ఇంకా గురువు మళ్ళా ఇంకేం చెప్పడు. గురువు గారి శిష్యుల్లో చాలా మందికి ఒక ఆశ్చర్యం ఏంటి అంటే, మనం ఇంత ప్రేమ ఇది గురువు గారి తరఫున మనం డెవలప్ చేసుకున్నాం, చాలా మంది అసలు గురువు గారిని డైరెక్ట్ గా టచ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు గాయత్రి పరివారిలో. ఇప్పుడున్న గాయత్రి పరివారిలో చూసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మేము మానసిక స్థాయికి సంబంధించింది తప్ప, అనుభూతి స్థాయికి సంబంధించింది తప్ప, భౌతికంగా జరిగేది ఏం జరగటం లేదు అక్కడ కూడా. మంత్రదీక్ష అయిపోయింది, గాయత్రి మంత్రం విన్నాం ఆయన నోటితో, అంతే అయిపోయింది, అంతే ఆ దీక్ష.
ఆ దీక్ష తర్వాత వచ్చే దీక్ష అగ్ని దీక్ష కూడా ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. దీక్షాంత సమారోహము అని జరుగుతూ ఉంటుంది కదా యూనివర్సిటీలో, సర్టిఫికేట్ ఇస్తారు నాటకోత్సవం. హిందీలో దాన్ని దీక్షాంత సమారోహము అంటారు, సంస్కృతంలో కూడా అదే పదం దానికి కాన్వకేషన్. ఈ కాన్వకేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు పరీక్ష పాస్ అయిపోయి డిగ్రీ తీసేసుకుని మీరు ఏ ఎంఏ కోర్సులోనో ఎక్కడో జరి ఇంకో ఊళ్ళో మీరు చేసుకున్నప్పుడు ఆ డిగ్రీ మీ చేతికి ఇస్తారు. పరీక్ష పాస్ అయిపోవడం అయిపోతుంది, రిజల్ట్స్ రావడం అయిపోతుంది, మీరు ఇంకో చోట ప్రావిజనల్ గా సెలెక్ట్ అయ్యి ఎంఏ కోర్స్ లో జాయిన్ అయిపోయాక మీకు బిఏ డిగ్రీ చేతికి వచ్చినట్టే. ఈ ప్రాణదీక్ష అనేది మీకు ముందు ఇవ్వబడదు, ప్రాణదీక్ష ఇచ్చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. ప్రాణదీక్ష సర్టిఫికేట్ ఈ గురు పూర్ణిమలో మీకు ప్రాణదీక్ష సర్టిఫికేట్ చేతికి అందుతుందేమో చూడండి. అందుకోండి అంటే మీరు చాలా సార్లు ఇన్యాక్సిడెన్స్గా మీరు అందుకోకపోతే ప్రాణదీక్ష జరగలేదని అర్థం కాదు, ఇన్యాక్సిడెన్స్ వచ్చేస్తుంది మీకు, మీకు తెలియదు వచ్చిందని. అందుకంటే ఈ ప్రాణదీక్ష అంటే అగ్ని దీక్ష రెండు ఒకటే అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ అగ్నితత్వాన్ని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అందులో పావక అనే అగ్ని గురించి నేను చెప్పింది ఏంటి అంటే ఉన్నది లేకపోతే పనికిరాని వస్తుంది స్థూల జగత్తులో ఏమవుతాయి ఉన్నాయో వాటిని మనిషి ఉపయోగించుకోవటానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని పావక అగ్ని అంటాం. దాన్ని మనం కావాలి అంటే ఉపయోగించుకునే అగ్ని అని కూడా మనం సింపుల్ గా అనొచ్చు. దీని తర్వాత అగ్ని గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ తర్వాత అగ్ని గురించి చెప్తూ పవమాన అగ్ని యొక్క లక్షణం ఏంటి అంటే లేని దాన్ని సృష్టించటం. అంతవరకు లేదు, ఆ క్షణం నుంచి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, రైల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇవంతా ఏంటి మొదట లేవు, ఎవడో ఒకడు కనిపెట్టాడు, కనిపెట్టిన దగ్గర నుంచి దాన్ని ఉపయోగించుకోవటం మొదలవుతాం. కనిపెట్టడం అనేది పవమాన అగ్ని యొక్క లక్షణం, దాన్ని మళ్ళీ ఉపయోగించుకోవటం అనేది పావక యొక్క అగ్ని లక్షణం. అంటే పవమానంలో పావక ఆటోమేటిక్ గా కలుస్తుంది. అది పై స్థాయిలో కింద స్థాయిలో కలిసిపోతాయి. మనం బిఏ అయ్యాము అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటాం, టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటాం. అంటే మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు, మీరు ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా బిఏ కానీ, అలాంటి ప్రశ్నలు అయ్యొద్దు, దానికి నాకు సమాధానం లేదు. కానీ దాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పై స్థాయిలో కింద స్థాయిలన్నీ కూడా కలిసిపోయి ఉంటాయని. అలాగా ఈ పావక అగ్ని నుంచి పవమాన అగ్నిలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఈ ప్రవేశించడంలో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాలి పాఠాలు అని, ఆధ్యాత్మిక పాఠాలు అనే మూల సూత్రాన్ని మీరు మర్చిపోకూడదు. ఇదంతా చెప్తున్నప్పుడు నేను కొన్ని మూల సూత్రాలు చెప్పాను. ఒకటి ఏంటి అంటే గురువు భౌతికంగా శిష్యుడి దగ్గర ఉండడు, గురువు ఎల్లప్పుడూ గురువుకి మార్గ శిష్యుడికి మార్గదర్శనం చేయడు. రెండు సూత్రాలు గురువు గారి ఆత్మగారి మనం చదివితే మనకు చాలా స్పష్టంగా బోధపడేటువంటి రహస్యాలు ఇవి. ఒకటి ఏంటి అంటే గురువు ఎప్పుడు కూడా స్థూల జగత్తులో మీకు ప్రత్యక్షం అయిపోయి నేనే నీ గురువుని అని చెప్పడు. సూక్ష్మ జగత్తులు పట్టుకోవాలి, అది కూడా మనం స్థూల జగత్తులో గురువుని చూసినప్పటికీ మరి ఇంతమంది స్థూల జగత్తులో చూస్తున్నాం కదా, సత్యసాయిబాబాను చూస్తున్నాం, మేరబాబు ఇప్పుడు లేరనుకోండి ఆయన, కానీ ఇంతమంది సిద్ధి సాయిబాబు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ గురువుగా ఎన్నుకోకుండా ఈ వ్యక్తినే మన గురువు అనే మాట మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇది స్థూల జగత్తుకి సంబంధించినటువంటి నిర్ణయం కాదు, ఇది తెలుసుకోతూనే ఉంది కదా. ఇది ఎక్కడ నిర్ణయం, ఎటువంటి నిర్ణయం, ఎలాంటి నిర్ణయం అనేదానికి కారణం పరోక్ష జగత్తులో సూక్ష్మ జగత్తులో మనకి తెలుస్తూ ఉంటుంది. తెలిసినా తెలియకపోయినా నిర్ణయం అయిపోయి తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఈయన్నే గురువుగా మనం ఎన్నుకుందాం అన్నది, ఇది మనం ఈనాడు సమావేశమై మాట్లాడుకోకపోయినా ఆయనే మన గురువు కదా. అంటే జరిగిపోయాక సంఘటనలు తెలుస్తూ ఉంటాయి మనకి ఆధ్యాత్మిక జగత్తులో. అంతేత గురువు ఎప్పుడు కూడా సూక్ష్మ జగత్తులోనే మీకు మార్గదర్శనం చేయగలడు తప్ప స్థూల జగత్తులో మార్గదర్శనం ఉండదు. కనుక ఎప్పుడైనా ఎవరైనా భౌతిక ప్రక్రియల గురించి మనకి చెప్పడానికి ప్రయత్నిస్తే వాటి గురించి మీరు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముక్కు ఇలా మూసుకోవాలా, ఎడం చేత మూసుకోవాలా, కుడి చేత మూసుకోవాలా, ఎడం ముక్కుతో ముందు గాలి పీల్చాలా, కుడి ముక్కుతో గాలి ముందు పీల్చాలా, ఇదంతా మీరు బాధపడద్దు. ఎవరేం చెప్పినా మీరు చేయగలిగితే చేయండి, కానీ దానికి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ లేదు. సాధనంలో మీరు ఎలా కూర్చున్నారు, ఎలా పడుతున్నారు, వీటికి ఏమీ సంబంధం లేదు. పద్మాసనం వేసుకున్నారా, పెద్ద పద్మాసనం వేసుకున్నారా, ఇదంతా సంబంధం లేదు. నడువు మాత్రం చిన్నగా ఉంచుకొని దానికి కారణం నేను చెప్పాను కదా 180 డిగ్రీస్ రావాలి. అది సొంకరగా కూర్చుంటే అది 180 డిగ్రీస్ అవ్వదు. స్ట్రైట్ లైన్ రావాలి అంటే 180 డిగ్రీల కోణం ఏర్పడాలి కదా. 180 డిగ్రీల కోణం ఏర్పడాలి అంటే చిన్నగా ఉండాలి గీత. ఫస్ట్ గీత ఇటు వచ్చి 180 డిగ్రీలు ఉండాలి అంతే, అంతకంటే ప్రమాదం ఏం జరిగిపోదు. కానీ ఉంటే మంచిది, తేలిగ్గా మనం కొన్ని రిజల్ట్స్ పొందడానికి వీలొస్తుంది. అది ఒక్కటే స్థూల జగత్తులో మనం సాధనలో గుర్తుంచుకోవాల్సిన విశేషం. రెండోది మనం ఏం చెప్పుకున్నాం అంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలు, గురువు సంవత్సరానికి ఒకసారి మాత్రమే మీకు చెప్తాడు, మిగతా చెప్పడు అప్పుడు. చెప్పే బాధ్యత గురువుకి లేదు. క్లాసులో పాఠాలు చెప్పేసిన తర్వాత పిల్లాడు చదువుకుంటాడా లేదా అన్నది శిష్యుడు బాధ్యత తప్ప గురువు బాధ్యత లేదు. అదేవిధంగా గురు పూర్ణిమ నాడు మాత్రమే గురువు కొన్ని ఆదేశాలు కానీ, కొన్ని సందేశాలు కానీ, కొన్ని ఆంక్షలు కానీ ఏవో విధిస్తూ ఉంటారు. ఈ ఆంక్షలు అవి గురువు ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అనే దానికి గాయత్రి పరివారంలో పెద్ద మనకి ఆనందదాయకమైన విషయం ఏంటి అంటే, గురు పూర్ణిమ ప్రవచనాలు ప్రతి నెల మనకు వస్తాయి. 1978 నుంచి స్టార్ట్ చేశారు. గురువు గారు అప్పుడు చెప్పిన గురు పూర్ణిమ సందేశం మనకి మారదు. మనం ఆ స్థాయికి చేరుకుంటే తప్ప సందేశాలు ఏం మారవు. గురువు గారు చెప్పిన సందేశాలు రిపీట్ చేసుకుంటూ ఉండటమే. అంచేత ఆ సందేశాలలో మనం ఈ పూర్ణిమ నాడు పట్టుకున్నా పట్టుకోలేకపోయినా అఖండ జ్యోతులు వచ్చిస్తూ ఉంటాయి. కానీ గురు పూర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్షణాలు మనం పట్టుకుని సంవత్సరం అంతా కూడా మనం సాధన చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళా శిష్యుడి మీదే ఉంది. అది గుర్తుంచుకోడు. గురువు పక్కన వచ్చి మీ చేయ పట్టుకుని వేలు పెట్టి నడిపించడు. తర్వాత ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్పడు. ఇది కూడా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు ఫారెన్ వెళ్ళన్నాడు. కన్యాకుమారి దగ్గర కూర్చున్నాడు వివేకానంద, రాజీవ్ మోదీ కూడా అక్కడ పెట్టారు కదా, కూర్చున్నాడు. నువ్వు ఫారెన్ వెళ్ళన్నాడు. ఎలా వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళి ఏం చేయాలి, ఫారెన్ వెళ్ళడానికి కావాల్సిన డబ్బు ఎలా సంపాదించుకోవాలి ఏమీ చెప్పలేదు చెప్పడు కూడా. కానీ దానికి తగిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు వీడు. ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి తగినటువంటి వాతావరణము, దానికి అనుకూలమైనటువంటి పవనాలు వచ్చేటట్టు చూస్తాను తప్ప ఆ రాయి మీద కూర్చుంటే ఆ రాయి మిగులుతుంది అక్కడ. అదే తల తిరిగాడు వెళ్తానికి. ఒక రాజు హెల్ప్ చేశాడు, ఇది చేశాడు. దాని తర్వాత అక్కడికి వెళ్ళాక ఈయన రిసీవ్ చేసుకోవడానికి ఎవడు లేడు. అక్కడ డ్రైనేజ్ లో పడుకుంటాడు చలికాలంలో. కాషాయ బట్టలు ఉన్నాయి, ఎంతో మార్చిపోయినవి. అప్పుడు వెళ్తాడు అక్కడికి. వెళ్తే నీకు పాస్ అయ్యి నువ్వు నీ నవడు నియమించాడు, నీ నవడు పిలవలేడు కదా, నీ నవడు అన్నాడు ప్రభు అన్నాడు వివేకానందని. ఇక్కడేమో గురువు ఏం చెప్పాడు, నువ్వు ఫారెన్ కన్నాడు. ఏ ఫారెన్ కూడా చెప్పలేదు. అంటే గురువు గురించి కొన్ని మనకి సత్యాలు తెలిస్తే తప్ప లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. మరి గురువు గారు ఈ కష్టాన్ని ఇచ్చారు, అతను అమెరికాకి వచ్చి ఎక్కడ పడుతున్నాడు అది గుర్తుంచుకోండి. తెలియ డ్రైనేజ్ లో అంత చెల్లో ఉండుతో పడుతుంది. నెక్స్ట్ డే చికాగోలో వరల్డ్ మీట్ రిలీజియస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే వెళ్ళి అడుగుతాడు. అక్కడ మైక్ ముందు నుంచున్నాడు అతను వివేకానంద. నుంచుని ఒకే ఒక మాట అన్నారు అమెరికా. ఆ 10 నిమిషాల పాటు టీ బ్రేక్ అంతా చప్పటి బుద్ధ కూర్చున్నారు. ఆ ఊపి ఎక్కడి నుంచి వచ్చింది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే ఏంటి సార్? అది ఇప్పుడు అందరూ అంటారు భయ్యో వారు బహనం అని ఎవడు అంటలేదు. ప్రతివాడు నడుస్తున్నాడు, ఎవడు చప్పట్లు కొట్టలేదే. మరి వివేకానంద అంటే చప్పట్లు కొట్టారు అప్పుడు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో, ఫారిన్ కంట్రీలో ఒక మాట అన్నారంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఆ చప్పట్లు కొట్టించే బాధ్యత మాత్రం గురువు తీసుకుంటాడు. అది చెప్పదలుచుకున్నది. కానీ ఆ చప్పట్లు కొట్టడానికి సాహసం నువ్వు చేయాలి. అక్కడికి వెళ్ళి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో దానికి కావాల్సినటువంటి భౌతికమైన వనరులు తీసుకుని చల్లో వడికి టీ బ్రేక్ లో నీకు 10 నిమిషాలు టైం ఇస్తానంటే నాకు టైం ఉంది కదా, టీ బ్రేక్ లో ఎవడు వింటాడు నా మాట అని అనుకోలేదు. అంటే ప్రతికూలమైనటువంటి అంటే అనుకూలం కాని, అంటే ప్రతికూలం కరెక్టేనా, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో అంటే అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా గురువే చూసుకుంటాడులే అని ధైర్యం చేసి కనుక మనం ఒక మాట మాట్లాడిస్తే చప్పట్లు వాటింతట అవి మోగుతాయి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత టీ బ్రేక్ అది మర్చిపోయారు. 45 నిమిషాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయనకి తెలియదు ఏం చెప్పాడో, వాళ్ళకి తెలియదు ఏమన్నాడు, వీళ్ళకి చప్పట్లు మాత్రమే గుర్తున్నాయి. ఆ తర్వాత మీటింగ్ నుంచి వివేకానంద స్పీచ్ రాత్రి చివరిలో పెట్టేవారు. మనుషులు కదివి వెళ్ళిపోతూ ఉంటే తర్వాత వివేకానంద గారు మాట్లాడతారు, అది గుర్తుంచుకోండి అనేవాళ్ళ. ఆ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లోని టైం ఇవ్వను స్పీచ్ అది ఆ స్థాయికి గురువు తీసుకెళ్తాడు. మూకం కరువుతి వాచాలం రంగుం లందయితే గురు. మాట్లాడిన వాడి చేత మాట్లాడించేస్తాడు, కళ్ళు లేని వాడి చేత కొండల్ని దాటించేస్తాడు. ఇదంతా కరెక్టే, కానీ మనం కూర్చుంటే కాదు ఓ చోట. ఇది పవమాన అంటే జరగంది జరిపించటం పవమాన శక్తి. అందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి అంటే జరిగేది జరగటం పావక. అన్నం ఉంది, బియ్యం ఉంది, నీళ్లు పోసం ఉడికించాం. నీళ్లు ఉన్నాయి, బియ్యం ఉంది, బియ్యము లేదు, అన్నము లేదు, నీళ్లు లేవు, కానీ అన్నం వండించేసాం అనుకోండి, అది పవమానం. అది సూర్యుడి నుంచి వస్తుంది కనుక అక్షయపాత్ర ద్రౌపదికి ఇచ్చినటువంటి శక్తి కూడా ఏమీ లేకుండా అది నిండిపోతూ ఉంటుంది. అది పవమాన శక్తి అనమాట అక్షయపాత్ర. ఆ అక్షయపాత్ర ప్రకృతిలో మనకు కనిపిస్తూనే ఉంటుందని చెప్పాను కదా. ఒక విత్తనం నాటుతాం అది అక్షయం అయిపోతుంది అంతే. ఎక్కడి నుంచి అక్షయం అవుతుంది, ఎలా అక్షయం అవుతుంది అన్నదాన్ని మనం కనుక ఆలోచిస్తే భూమిలో నాటితే కానీ అక్షయం అవడం లేదు. అది భూమిలో ఆ విత్తనం నాటాక ఆ విత్తనం పైకి వచ్చి అక్షయమైనటువంటి అనేక విత్తనాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమిలో నాటటం అంటే ఏ భూమిలో నాటాలి,
మనోభూమిలో నాటాలి. ఈ మనోభూమిలో నాటాలి అంటే మనోభూమికి ఎటువంటి లక్షణం ఉండాలి, భూమి యొక్క లక్షణం ఉండాలి. కనుక ఈ పవమాన శక్తి మీలో ఉండాలి అంటే ఇందాక అతను అడిగింది కూడా సహిష్ణుత అంటే అంటే ఏమో, అందుకోసమే అది అడిగిందేమో అనుకుని అనుకున్నాను. నేను ఓర్పు భూమికి ఉండాల్సి భూదేవి అంత ఓర్పు ఉండాలి అని చెప్పుకుంటాం కదా, ఈ ఓర్పు అనేది కావాలి శిష్యుడికి. ఆ ఓర్పు లేకపోవటం వల్ల సాధనా ఫలితాలు చాలా మందికి రావటం లేదు. సాధన ఫలించకపోవటానికి కారణం అసలు ఏమీ లేదు, ఆ ఓర్పు ఒక్కటే లేదు. కథ కూడా చెప్పాను కదా, చెట్టు కింద కూర్చుంటే ఆకులు ఉన్నాయి, ఎన్ని జన్మలు ఎత్తుతాయి, అన్ని జన్మలు ఎత్తుతాయి కానీ బయట అంటాడు. అంటే ఆ ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేకుండా నేను 2 రోజుల నుంచి చేస్తున్నానండి, 4 రోజుల నుంచి చేస్తున్నానండి గాయత్రి మంత్రం కష్టం అనమాట. ఆ ఓర్పు ఇప్పుడు లేదు, క్యూలో నుంచోలేము మనం. సహిష్ణుత అనేది పూర్తిగా పోయింది. నా టర్న్ వచ్చేంత వరకు నేను నుంచుని ఉంటాను అని అందరూ నుంచుని ఉంటే అసలు ఎక్కడా రష్ ఉండదు, ఎక్కడ ఏ విధమైనటువంటి బాధ ఉండదు. కానీ కాదు కదా, నాకే ముందు వచ్చేయాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఆ ముందు అనేది లేదు. గురువు గారు కూడా వెయిట్ చేయాల్సిందే ఆ ఫలితాలు వచ్చేంత వరకు. మనోభూమిలో నాటాక విత్తనం నాటాక ఆ విత్తనం ఫలించడానికి గురువు గారికి అంత టైం పడుతుంది, మనకే అంత టైం పడుతుంది. కానీ గురువు గారు కనుక ఆయనకి తొందరగా పనిచేయటం, మనం నాటం కనుక ఆలస్యంగా ఫలించటం ఉంటుంది. మామిడి చెట్టు నాటం అనుకోండి, గురువు గారు ఒకటి నాటారు, మనం ఒకటి నాటాం. ఫలించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాయలు తీపి మారవచ్చు, అది వేరే విషయం, దాని గురించి నేను వాదించను. కానీ ఫలించడానికి ఈక్వల్ టైం పడుతుంది ఇద్దరికి. ఈ ఈక్వల్ టైము అన్ఈక్వల్ టైము వాటిలో ఉన్నటువంటి సాధనా రహస్యాలలో అవమానం అనే పద్ధతిని మీరు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ నాటుట అనే ప్రక్రియని కనుక మనం నేర్చుకోగలిగితే అవమాన అగ్నిని మనం ఉపయోగించుకోగలుగుతాం. దానికి గురువు గారు తన ఆత్మకథలో అధ్యాయం గుర్తులేదు, నాటు పోసుకొని అధ్యాయం ఉంది అక్కడ, దాన్ని తిరిగి తిరిగి చదవండి. అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భౌతికమైనటువంటి వస్తువుని నాటితే భౌతికమైనటువంటిది అనేక రెట్లు తిరిగి వస్తుంది. భావన ఆలోచనను కనుక మీరు నాటితే అవి అనేక రెట్లు తిరిగి వస్తాయి. అదే కదా ప్రిన్సిపుల్. గురువు గారు కోరుకునేది ఆధ్యాత్మిక జగత్తులో ఋషులు కోరుకుంటున్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకునేది ఏంటంటే, భౌతికమైనటువంటిది మీరు నాటాల్సిన పని లేదు. రెడ్ క్రాస్ సొసైటీస్, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్స్ అవి కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా మళ్ళా ఫ్రీ అయ్యాక పెట్టాల్సిన పని లేదు. గాయత్రి పరివారి వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ లో మీరు పాలు పంచుకోకండి అని చెప్పారు గురువు గారు చాలా సార్లు. అది చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఈ భౌతికమైనటువంటి హెల్ప్ ఇవ్వటానికి కావలసిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మళ్ళా గాయత్రి పరివారం ఎండాకాలంలో ఒక మీరు ఏమంటారు తెలివేంద్రం పెట్టాల్సిన అవసరం లేదు, కావాల్సిన వాళ్ళు పెడుతున్నారు, అవసరం అయితే ఇంకోటి వాళ్లే పెట్టుకుంటారు. ఇది కాదు నాటాల్సింది, ఇది కాదు మనం పోయాల్సింది. భావనలు ఆలోచనలు అంటే కోరికలు, మంచి కోరికలు. అదే కదా మనం ఏమో చెప్పుకుంటాం, సదాశయాలు. వాటిని మనం గుర్తిస్తాము అని, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనము వాళ్ళకి ఉన్నటువంటి సంపద వాటి ద్వారా కాకుండా సత్కర్మలు సదాచరణ ద్వారా గుర్తిస్తాము. ఈ సదాలోచన ద్వారా గుర్తిస్తాము, ఈ మంచి ఆలోచనని నాటడం ఎలా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనకి పవమాన జగత్తులో స్టార్ట్ అవుతుంది. ఈ పవమాన అగ్ని, ఈ అగ్ని దీక్ష తీసుకునేటప్పుడు గురువు దగ్గర నుంచి ఈ దీక్ష మనకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ దీక్ష చాలా సమస్యగా అందివబడుతుంది. ఇప్పుడు మనం మారిపోయామో మనకి తెలియదు. భ్రమరకీటక న్యాయంలో ఒక పురుగుని తీసుకొచ్చి అంటూ ఉంటుంది, ఎప్పుడు అది కూడా మారిపోతుంది. అదేవిధంగా మనం అలా రిపీట్ చేసుకుంటూ ఉంటే ఆలోచనని మెల్లిగా మన మనోభూమిలో ఆలోచనలు మారిపోతాయి. బ్రెయిన్ వాషింగ్ అని చైనా వాళ్ళు డెవలప్ చేశారు. ఇది చాలా నవల్స్ లో అట్లు కూడా వింటారు. అసలు ఆ మాట కూడా ఇప్పుడు చాలా వాడుకలో వచ్చేసింది. బ్రెయిన్ వాషింగ్, బ్రెయిన్ వాషింగ్ అంటే ఏం లేదు, ఒకే విషయాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. గోబెల్స్ అనే పేరు హిట్లర్ యొక్క ప్రోపగాండా మినిస్టర్. హిట్లర్ చాలా గొప్పవాడు అని చెప్పాలన్నమాట. అది చెప్పడానికి ఎలా చెప్పాలి, హిట్లర్ అసలు గొప్పవాడు కాదు యాక్చువల్ గా, కానీ ఆ గోబెల్స్ సూత్రాన్ని కనిపెట్టాడు. అదే సూత్రాన్ని బ్రెయిన్ వాషింగ్ కూడా ఉపయోగించుకుంటాం, అదే సూత్రాన్ని గురువు గారు కూడా ఉపయోగించుకుంటాం. అంటే ఈయన విషయంలో సంబంధం లేదు ఈయనకి, ఆ ప్రిన్సిపల్ ఒకటే అని చెప్తున్నాను నేను. ఆ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక మాట రిపీట్ చేశారనుకోండి అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది మీకు కూడా. ఓ 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఒక సంఘటన మీరు రిపీట్ చేశారనుకోండి మీకే డౌట్ వస్తుంది. మొదట మీరు నవ్వుతో చెప్పుంటారు, అది 2వసారి 3వసారి 4వసారి 10వసారి చెప్పేసారు కల్లా అసలు మీకే డౌట్ వస్తారు నిజంగా జరిగిందేమో. గోబెల్స్ కనిపించిన సూత్రం అది. అంచేత గురువు గారు ఏం చెప్తున్నారు అంటే, యుగ నిర్మాణ యోజన సత్ సంకల్పాలలో సంకల్పం అనే పదం పెట్టారు. అక్కడ సంకల్పము ఆలోచనకి చాలా తేడా ఉంది. ఆలోచనలు ఏంటి, రకరకాలైనటువంటి ఆలోచనలు మన మనస్తిష్టంలో వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. కానీ సంకల్పం వస్తే అది పూర్తయ్యేంత వరకు నిద్రపడుతుంది. సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ మా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆయన ఉంది, ఆఖరికి సినిమాకి వెళ్దాం అనుకున్న రోజు మీరు సినిమాకి వెళ్ళలేకపోతే మీరే సంకల్పం మాస్టారు అండి. సంకల్పాన్ని డెఫినేషన్ అలా తీసుకోవద్దు. సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సినిమాకి వెళ్ళి తీరాలి సంకల్పం, అది డెఫినేషన్ వరకు కరెక్టే. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్తే అది సంకల్పం, వెళ్ళకపోతే ఆలోచన. అర్థం లేదు సంకల్పానికి అంటే, ఏదైతే మీరు తప్పనిసరిగా చేసి తీరుతారో దాన్ని సంకల్పం అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, దాన్నే దీక్ష అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ దీక్షలో గురువు గారు చెప్పేటటువంటిది ఏంటి అంటే, మీరు 18 ఆలోచన సూత్రాలను ఆచరండి అన్నారు. దాన్ని మనం రోజు చదువుకుంటూ ఉంటాం. అది మీరు చదువుతూ ఉండండి, దాన్ని ఆచరించావా లేదా అన్నది గాబరాలో మీరు పడుతుంది. ముందు పారాయణ చేసేస్తూ ఉండండి. ఎంతమంది గీతా పారాయణ చేయటం లేదు? వాళ్ళు గీతలో చెప్పింది ఆచరించకపోయినా చాలా మహాపండితులు అని చెప్పి వాళ్ళకి సెలవులు కప్పుతున్నాం కదా. చదవటం చదివినంత మాత్రానే. అలాగే ఈ యుగ నిర్మాణ యోజన సూత్రాలు ముందు మీరు చదవటం మొదలెట్టి వీలైతే అందులోని 9 గుణాలు ఆయన చెప్పారు. నాగరికత, నైతికత అని చెప్పారు కదా. ఈ 9 గుణాలు మనం మనలో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలు, మిగతా గుణాలు మిగతా వాటికి అవే వచ్చేస్తాయి. ఇది పవమాన అగ్నికి లక్షణం అన్నమాట సంకల్పము. ఈ సంకల్పము అనే పదాన్ని పవమాన అగ్నికి పర్యాయ వాచ్యంగా మనం వాడచ్చు. సంకల్పము, దీక్ష, పవమాన అగ్ని ఇవంతా ఒకటే పదానికి రకరకాల పేర్లు. దీన్నే మనం ఇంకా ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళి దీక్షా ప్రకరణలోకి వెళ్తే ప్రాణదీక్ష అంటాం. ఈ ప్రాణదీక్ష యొక్క ముఖ్య లక్షణము, ఈ పవమానం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, నాటాడు రైతు పొలంలో 5 బియ్యం వస్తుంది వాడికి. ఏం కోరుకుంటాడు వాడు? 10 అయితే బాగుందంటే 10 అవడానికి వాడు ఏదో అవసరపడతాడు, ఏం చేస్తాడు చేస్తాడు, అప్పుడు తృప్తి ఉండదు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకాస్త యూరియాయో అవో వెంటనే తర్వాతనే నిన్న యూజ్ చేస్తాడు, ఎరువులు వేస్తాడు, ఫెర్టిలైజర్స్ వేస్తాడు కదా. ఇదంతా ఏం చేసాడు వాడు? తక్కువ ఈల్డ్, తక్కువ దిగుబడి ఉన్న దానికి ఎక్కువ దిగుబడి. ఆ తమాషా అక్కడ చూడండి, పవమానము సావుకాకి తేడా ఏంటంటే, మీరు ఒక గ్లాసుడ్ బియ్యం పెడితే ఆ గ్లాసుడ్ బియ్యమే వస్తుంది మీకు ఉడికి, దానికి సరిపోయే ప్రపంచంలో. కానీ ఇక్కడ పవమానలో మీరు అనేక రెట్లు ఎక్కువ మీరు ఆశించవచ్చు, ఆశించడానికి తగిన ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. అది తేడా రెండు అభివృద్ధికి. ఆ తేడా మీకు అర్థమవుతే తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభం పొందుతాం. అందుకే మనో మానసిక జపానికి, సూర్య వైఖరి స్టేజ్లో జపానికి 1000 లాభాల్లో తేడా ఉంది అని మంత్రశాస్త్రం చెప్తూ ఉంటుంది. మౌనంగా మీరు చేసేటటువంటి జపానికి, మన మానసిక జపానికి ఉపాంసి జపము, వైఖరి జపము అని 3 జపాలు మనం మంత్రశాస్త్రంలో చెప్పుకుంటూ ఉంటాం. వైఖరి జపము అంటే తెలియని కదులుతూ ఉంటే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది, దానికంటే 10 ఎక్కువ చెదవులు కదులుతూ ఉండి సౌండ్ బయటికి రాకుండా ఉండేటటువంటిది 10 ఎక్కువ అన్నారు ఉపాంసి జపము అని. అది అంతా కాకుండా కేవలము మనసుతో చేస్తే, మీరు కేవలము మనస్సును ఉపయోగించి నాలిక అది ఏమి కదలకుండా చేస్తే వైఖరి జపం కంటే 1000 ఎక్కువ అవుతుంది అని ఫలితం. అనేక రెట్లు ఎక్కువ వస్తుంది అనమాట మనోభూమిలో కనుక మీద నాటకం అలవాటు చేసుకుంటే ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈ ఈల్డ్ ఎక్కువ అయ్యే ప్రాసెస్ అది మనలో ఉన్నటువంటి అగ్ని వల్ల డెవలప్ అవుతుంది. ఈ సాధనలో రామకృష్ణ పరమహంస పంచవతిలో చేస్తున్నప్పుడు పంచాగ్ని విద్యాన్ని భౌతికంగా కూడా చేశాడు. 5 అగ్ని పెట్టుకుని చాలా మంది ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అది చేయొచ్చు. అది అంటే ఏంటి, మానసిక స్థాయిలో చేసేటువంటి సాధనను భౌతిక స్థాయిలోకి దింపేశాడు అనమాట. 5 అగ్ని వెలిగించుకుని అగ్ని మధ్య కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇంకోటి చూసి ఉంటారు, వాళ్ళు అగ్ని మధ్య తపస్సు చేసినా చేయకపోయినా సినిమాల్లో వాటిలో చాలా సార్లు చూపిస్తాడు. వర్షం అది కురిసిన తర్వాత వాడు ఇంకా తపస్సు చేస్తే ఆ వేడి ముల్లోకాలకి చేరిపోయి ఆ వేడి తట్టుకోలేక దేవతలు కదిలిపోయి వీడి తపస్సును భంగం చేయటం ఎలా అని ఆలోచిస్తారంటే, చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే, దేవతల పని ఇదేనేమో. వీళ్ళ పని ఏంటి అంటే, ఎవడైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాడి తపస్సు భంగం చేయటమే వాడి ఉద్దేశం అనుకుంటాం. అన్ఫార్చునేట్, అది ఆ విధమైనటువంటి ఆలోచన రావటం అంత తలకిందర ఆలోచనలు అయిపోతాయేమో కలియుగంలో. అక్కడ ఉన్న రహస్యం ఏంటి అంటే, ఈ దేవతాశక్తులకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన శరీరం ఉంది, ఎంతసేపు మనం పనిచేయగలం? 8 పనిచేయగలం, 9 పనిచేయగలం, 10 పనిచేయగలం. 11 పనిచేస్తే పడిపోతారు. అంటే శరీరం మిమ్మల్ని పడేయాలనుకోలేదు. మీరు అప్పుడు పడిపోకపోతే అసలు మనం ఉండవు, అంటే ఆ శరీరం బ్రేక్డౌన్ అయిపోతుంది. అది అంచేత మనస్సు యొక్క శక్తికి అధిగమించి వీడి తపస్సు యొక్క సంకల్పం ఎప్పుడైతే వాడి క్షేత్రాన్ని మించి బయటికి వెళ్తుందో మనస్సు అలసిపోయి పడిపోతుంది. అది మనస్సు అలసిపోయి పడిపోతే మీరు పైలోకాలకు వెళ్తారు, ఉచ్చ స్థాయికి వెళ్తారు.
మనోభూమిలోనే ఉంటే మీరు పడిపోతారు. అంతే తప్ప దేవతలు ఏం పడలేదు అక్కడ. కానీ కథలు అవి ఎలా చెప్పుకుంటా అంటే దేవతల పని ఇదేనేమో, వాళ్ళు పడేశారేమో అని చెప్పుకుంటూ మీరు అలాంటి ప్రాంతాలు వచ్చేసే ఆలోచన జగత్తులో. కానీ ఆ ప్రాంతాన్ని మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ ఇంద్రుడు ఏ దేవత మీ సాధనని భంగం చేయడానికి ప్రయత్నం చేయదు, వాళ్ళకి అవసరం లేదు. మీరు ఏం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ లోకాలు వాళ్ళకి క్షేమంగా హాయిగా ఉంటాయి. కానీ మనస్సు బుద్ధి ఈ రెండు పదాలకి తేడా మీరు కాస్త అర్థం చేసుకోవాలి. మనసస్సు పరాబుద్ధి యోగుద్ధి పరిపుష్ట. మనస్సులో నాటింది భౌతిక జగత్తులో నాటిన ఫలితాలు మాత్రమే ఇస్తుంది. బుద్ధి అనే క్షేత్రంలో నాటింది అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇది తేడా రెండింటి. మళ్ళా కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా నేను ఇంకా పవమాన స్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. పవమాన అంటే ఒక లక్షణం ఏం చెప్పానంటే లేనిది పుట్టించడం. ఆ వస్తువు లేదు అక్కడ, దాన్ని కొత్తగా పుట్టించాము. కొత్తగా పుట్టించడం అంటే ఏంటి, ఇదివరకు ప్లాస్టిక్ లేదు, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసింది. అసలు చివరికి ప్లాస్టిక్ ఏజ్ కింద మారిపోయింది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఏజ్ కింద మారిపోవటం అన్నది పావక. ప్లాస్టిక్ కనిపెట్టాడే సైంటిస్ట్ మొట్టమొదట. వాడి మనస్సు ఇంకా అది అనేక రెట్లు వృద్ధి చెందింది కదా. మొట్టమొదటిసారి ఒక ప్లాస్టిక్ కనిపెట్టాడు వాడు. అదేమైపోయింది, పవమాన యొక్క లక్షణం అది అని మీరు గుర్తుంచుకోండి. ఏదైనా సరే అనేక రెట్లు అభివృద్ధి చెందింది అంటే మీరు ఆ స్థాయికి వచ్చేసారు అని అర్థం. మీరు టెస్ట్ చేసుకోవాలి, పవమాన స్థితి మీలో ఉందా లేదా, అయితే మన గురువులో ఉందా లేదా. దానికి బెస్ట్ టెస్ట్ గురువులోకి గురుత్వం వచ్చే ముందు, ఒక మనకి యూనివర్సిటీ అది ఉన్నట్టే గురుపీఠం ఉంటుంది, జగద్గురు పీఠం అని. దానికి భౌతిక జగత్తులో ఈకే గారు సాల్వ్ చేశారు దాన్ని. ఆయన చాలా గొప్ప వ్యక్తి. అసలు ఎవరు అర్థం చేసుకున్న వ్యక్తుల్లో ఈకే గారు అలా మిగిలిపోతారేమో. మిగతా గురువులు పిచ్చిపించని అర్థం చేసుకున్నారు. కానీ వ్యక్తిగా కృష్ణ మధ్యాహ్నం ఎవరు అర్థం చేసుకోలేదు. భారద్వాజ గారిని వేదవ్యాసిని అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇంకంటే స్థాయికి తగిన వ్యక్తుల్ని అర్థం చేసుకుంటారు. హయ్యెస్ట్ స్టాండ్ వచ్చే మళ్ళీ అవుట్ ఆఫ్ బ్రెయిన్ అయిపోతుంది. ఆ జగద్గురు పీఠం అనేది ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అంటే, ఏ విధంగా అవుతాయి, మనకి డిగ్రీస్ ఇవ్వబడతాయో, ఎవరు పడితే వాడు గురువు అయిపోవటానికి వీలు లేదు. గురువు అవటానికి తగిన సర్టిఫికేట్స్ ఉండాలి, గురుత్వం ఇవ్వాలి. కానీ అంత సూక్ష్మ లోకాలలో సూక్ష్మ జగత్తులో సూక్ష్మ ప్రక్రియలు అందజేయబడతాయి. కనుక మనకు తెలియదు ఆ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఏం చేస్తాయో. దానికి ఒక టెస్ట్ మాత్రం ఉంది. మీరు చూడండి, ఏ గురువు గురించి మీరు చెప్పుకున్నా ప్రపంచంలో, అది క్రిస్టియానిటీకి సంబంధించిన గురువు అవ్వచ్చు, ముస్లిం రిలీజియన్కి సంబంధించిన గురువు అవ్వచ్చు, భారతీయ గురువులు అవ్వచ్చు, ఏ గురువు అయినా కామన్ గా ఒకటి వాళ్ళ చరిత్రలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, తక్కువ ఆహారాన్ని చాలా రెట్లు చేశారు అని. ఏ గురువుకైనా కామన్ గా మీకు కనిపించేది అది. తక్కువ మంది శిష్యులు, ఎక్కువ మంది వచ్చేసారు, భోజనం తక్కువైపోయింది, దాన్ని అనేక రెట్లు పెంచుతారు వాళ్ళు. కామన్ గా మీకు కనిపిస్తుంది క్రైస్ట్ ఉన్నాడు, ఏంటది సెవెన్ మూడు చేపలు ఏదో బొడ్లు ఉన్నా అందరికి పనిచేశాడు. సత్యసాయిబాబా గురించి సరే కొబ్బరికాయ కొట్టేసి అందరికీ పనిచేశారు. జిల్లేలో ముళ్ళ అమ్మ గురించి మనం చెప్పుకుంటాం. గురువు గారి గురించి అనేక సార్లు మీరు ఈ శ్రద్ధాంజలి సమారోహంలోనే చూశారు. ఈకే గారి గురించి అది చెప్పుకుంటాం. ప్రాఫిట్ మహమ్మద్ గురించి కూడా అది చెప్పుకుంటాం. ఈ తక్కువ ఉన్న దాన్ని అనేక రెట్లు చేయటం అనేది అవమానం. ఆ స్థాయికి వస్తే తప్ప వాడు గురువు అవడానికి వీల్లేదు. గురుత్వము పొందాలి అంటే ఇంకోడిగా చెప్పాలి అంటే అర్థం ఏంటి, వాడికి అంటించాలి, అనేక రెట్లు అవ్వాలి. ఒక దీపం ఉంది, ఆ దీపం తన శక్తిని కోల్పోకుండా, తన జ్యోతిని కోల్పోకుండా తను ఎంత వెలుతురిస్తుందో అంతే వెలుతురిచ్చేటటువంటి అనేక జ్యోతులను తయారు చేసి చివరికి తను తనగానే మిగిలిపోతుంది. ఇది అనేక రెట్లు అవుతుంది కదా. ఇది పౌమాన శక్తి అంటే అగ్ని యొక్క పౌమాన శక్తి. తను నాశనం అవదు, తను అదే శక్తితో వెలుగుతూ ఉంటుంది. కానీ అనేక మంది హృదయాలలో, అనేక జ్యోతులలో అదే శక్తిని అది అదే విధంగా ఇవ్వగలుగుతుందో, ఇది పవమాన శక్తి అంటే ఇది సృష్టి యొక్క రహస్యము. ఈ సృష్టి రహస్యాన్ని సైంటిఫిక్ బ్రెయిన్స్ లో మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే సైంటిఫిక్ బ్రెయిన్ పావక స్థితిలోనే ఉంటుంది. సైన్స్ ఏదైనా ఒకటి ఆ పవమాన స్థితి నుంచి కిందకి దిగి ఏదైనా ఫార్ములా ఎవడైనా చెప్తే ఆ ఫార్ములాని ఇమీడియట్ గా అనేక రెట్లు పెంచేస్తారు. మీరు యూస్ చేసేస్తుంటారు పావక, అది యూస్ చేసుకోవటం పావక. పవమాన స్థితిలో ఏం చేస్తారు, ఉన్నది ఒకటే, దాన్ని అనేక రెట్లు మీరు చేస్తుంటారు. దాన్ని ఉపనిషత్తులో ఏ కోహం భవిష్యత్తు అవమాన స్థితి అంటే నేను ఒక్కడే, నేను చాలా అవ్వాలి, నేను చాలా అవ్వాలి అనే కోరిక ఈశ్వరుడికి ఎందుకు వచ్చింది. ఈశ్వరుడికి కూడా కోరికలు ఉంటాయనే ప్రశ్న వేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ప్రశ్నకి అసలు అర్థం లేదు. ఏంటంటే అవమాన లక్షణం అది, ఉప్పుగా ఎందుకుంది అంటే నేను ఏం చెప్పేది ఎవరు చెప్పలేడు ప్రపంచంలో. అలాగే ఆ అవమాన స్థితిలో ఉన్నప్పుడు
ఒకటి అనేక రెట్లుగా మారటం అన్న జరుగుతుంది. ఒక విత్తనం నాటేరు, ఎన్ని విత్తనాలు వస్తాయి అందులోంచి అనేక విత్తనాలు వస్తాయి కదా. మళ్ళా మనం ఆ విత్తనాలనే ఆహారంగా తీసుకుని మళ్ళా కొన్ని విత్తనాలు దాచుకుని మళ్ళా వాటిని నాటుతాం, మళ్ళా అనేక రెట్లు వస్తూ ఉంటాయి. ఏకోహం భవిష్యామ అనే సృష్టి రహస్యము, ఈ సృష్టి ప్రిన్సిపుల్, ఈ ప్రాణదీక్షకి బేసిస్ అవుతుంది. గురు పూర్ణిమ నాడు వచ్చేటటువంటి ప్రాణదీక్ష, అగ్నిదీక్ష, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, ఈ అగ్నిదీక్ష ప్రాణదీక్షలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక్కరూ అనేకులు అవ్వాలి. ఈ ఒక్కరు అనేకులు ఏ విధంగా అవుతారు అంటే, ఒకే విధంగా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒకళ్ళు అనేకులు అయినట్టే, ఒకే క్లాసులో ఉన్నారు, బిఏ క్లాసులో అందరూ ఒకే గ్రూప్ లో ఉన్నారు కదా. వీళ్ళందరూ అనేక, వీళ్ళందరూ ఒకళ్ళైనప్పటికీ అనేకులుగా ఎలా ఉన్నారో అదే విధంగా మనం ఈ భావమాన అగ్ని మనలో కనుక ప్రజ్వలిస్తూ ఉంటే మీరు ఒక్కళ్ళే ఉండలేరు. ఏకాంతంలో ఉండి సాధనలు చేసుకుంటూ ముక్తి మార్గంలోకి వెళ్ళిపోవాలి అనేది చాలా మంది సాధకుల్లో ఉండేటటువంటి ఒక రాంగ్ నోషన్, ఒక తప్పు ఉద్దేశం. అది ఏకాంతంలో ఉండి తనే సాధన చేసుకోవాలన్నది పావుకాదు. అగ్ని కిచిడి అలర్ట్ పకాన అని హిందీలో సామెత ఉంది, మరి దాని తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ దాని అర్థం ఏంటి అంటే సామెతలకి టూ ట్రాన్స్లేషన్ చేయలేము. ఒకసారి నేను రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాను, ఇక్కడ వాడు రాస్తున్నాడు దస్తావేజు, ఇక్కడ అని ఉంది అక్కడ తెలుగులో, వాడు బర్డ్ వాళ్ళని రాస్తున్నాడు కలరా సరే అని నేను వాడు ఏం రాస్తున్నావు పారాపెట్ వాళ్ళంటారంటే కాదండి అక్కడ పెట్టకూడదు ఉంది చూడండి రైట్. ఇంకా వాడితో వాదిస్తే లాస్ట్ నా బ్రెయిన్ పోతున్నా నేను అంతేత న్యూ ట్రాన్స్లేషన్ చేశారనుకోండి అలాగే అవుతుంది. ఇప్పుడు అంతే దానికి తెలుగులో ఏం చెప్పాలి, అంతే తప్ప మిగతా వాళ్ళకి ఉపయోగపడినట్టు చేయడం అనమాట వాళ్ళు బాధపడు అని అర్థం వస్తుంది. అంచేత ఈ ఏకాంత సాధనలు అవి స్థితిని గాయత్రి పరివారు వాళ్ళు ఎప్పుడూ అధిగమించేశారు. దయవుంచి మళ్ళా మీ సాధనలు మేమే చేసుకుంటాం అనే పరిస్థితికి దిగులు అరకండి. ఒదిగిన వాళ్ళు కిందకి పడితే కష్టం కదా. మీరు ఏం చేయాలి అంటే గ్రూప్ సాధన, సామూహిక సాధన, అందరూ కూడా కలిసి మెలిసి ఒకే వ్యక్తిగా మెలగటం అన్నది ఎందుకు అవసరం అవుతుంది అంటే, ఇప్పుడున్నటువంటి పవమాన స్థితిలో అంటే గురువుగారు, గురువుగారు యొక్క గురువుగారులు, ఈ గురువులందరూ కలిసి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మానవ జాతి మీదే. ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని మరీ అడుగుతున్నారు మీరు మాకు సహాయం చేయమని. చాలా రేర్ అకేజన్, అందుకే నేను రిపీట్ చేస్తూ ఉంటాను. అది చాలా సార్లు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం అడుక్కుంటూ ఉంటాం, నాకు ఇదివరా నాయన, నాకు ఇదివరా నాయన. ఇప్పుడు పాపం ఆ భగవంతుడే స్వయంగా వచ్చి ఆ గురువులే మన ఇంటింటికి వచ్చి మాతాజీ లాస్ట్ దాంట్లో చెప్తుంది, వాళ్ళు నడవలేను నేను శ్రద్ధాంజలి దాంట్లో చెప్తుంది, మీరు కనుక వెళ్ళకపోతే ఈ నడవలేని స్థితిలో నేను ఇంటింటికి వెళ్ళి తలుపు కొడతాను నేను ఇది చెప్పడానికి అని ఆవిడ స్పీచ్ లో చెప్తుంది పాపం. అంతే అంటే వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. అది అక్కడ చెప్పేది ఆ అవమాన స్థితిలో ఆ బాధ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆవుకి పాలు పెంచే టైం అప్పుడు పాలు పిండకపోతే ఆవు చాలా బాధపడిపోతుంది, అది ఇంకోటికి వెళ్ళాలి ఆ పాలు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు పాపం వాళ్ళు. అప్పుడు ఎవరు పిచ్చుకున్నా పిచ్చుకేసుకోవచ్చు వాళ్ళు, పాపం అబ్జెక్షన్ ఏం లేదు. ఎంతమందికి చెప్పినా మా గురువు పాపం అలసిపోతాడు, మా గురువుకి మా ఉత్తరం రాస్తే అని అలసిపోతాడు, మాకు అంత ప్రార్థన లేదని చాలా మంది పాపం చెప్తూ ఉంటారు. కానీ అది ఇండైరెక్ట్ అహంకారం. అది అసలు గురువు ఉన్నదే ఎందుకు, మీ కష్టాలు తీర్చడానికి. కష్టాలు మా గురువు తీస్తే మా గురువు బాధపడిపోతాడు అంటే మీ గురువు యొక్క శక్తి మీద మీకు తెలియదు ఆయన ఎంతమంది ఉద్ధరించగలడు. మొత్తం ప్రపంచంలో ఉన్న 600 కోట్ల మందిని కూడా నేను పైకి లాగిస్తాను అన్న వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 600 కోట్ల మంది ఎంత, 700 కోట్ల మందిని లాగుతాను అంటే అచ్చే మా గురువు మీద మేము భారం అయిపోతామేమో మా చిన్న కోరిక. ఒక కొడుకు నువ్వు ప్లాస్టిక్ బొమ్మ కొడమని తల్లిని అడిగితే అబ్బా తండ్రికి బరువు అయిపోతుంది పాపం ఆ ప్లాస్టిక్ బొమ్మ ఎలా కొంటాడు అనుకున్నట్టు ఉంటుంది. మనం అడిగేవన్నీ ఆ చిన్న చిన్న బొమ్మలు లాంటివి శిష్యులు, మనం అంటే శిష్యులు అడిగేవన్నీ ఆ శిష్యుడు అనుకుంటాను నేను చాలా పెద్దగా అడిగిస్తున్నాను. అంచేత గురువుని అడగటానికి మొహమాట పడకండి, ముగ్గురునే అడగొచ్చు ప్రపంచంలో మొహమాటం లేకుండా. తల్లి తండ్రి గురువు, ఇందులో తల్లి తండ్రి ఆ జన్మకి మాత్రమే, గురువు మాత్రం జన్మ జన్మల మనం ఎంత ఉంటాడో అతని బాధ్యత ఇదంతా తీర్చడం. ఆ బాధ్యత ఉన్నవాడిని అడగకుండా బాధ్యత లేని వాళ్ళు ఎమ్మెల్యేను ఎంపీనో వాళ్ళని ఇందుకు అడగడం. కానీ గురువు గారు ఒక మాట చెప్పారు, మీరు నన్ను అడిగిన ఈనాడున్నటువంటి భౌతిక స్థాయిలో నేను చెప్పిన
శక్తి కానీ నేను చెప్పిన విషయాలు కానీ ఎమ్మెల్యే బుర్రలో కానీ ఎంపీ బుర్రలో కానీ డైరెక్ట్ గా వెళ్ళదు కనుక మీరు పర్సనల్గా వెళ్ళి అడిగితే మీ ద్వారా నేను వాళ్ళని చేత వర్క్ చేయించుకోగలుగుతాను కనుక అడగండి వాళ్ళని కూడా. కానీ వాళ్ళ ద్వారా కూడా చేసే పని నేనే అని మాత్రం మీరు మర్చిపోకండి. ఈ నేనే అందరి ద్వారా పనిచేస్తున్నాను, నేను విశ్వవ్యాపితం అయిపోతాను అని చెప్తే ఇది ఆ అవమాన స్థితి. 2 జూన్ 1991 లో ఆయన ప్రదర్శన చేసి చెప్పారు ఆయన, మొత్తం విషయం అంతా వ్యాపించేస్తాను నేను అని. ఒక రోజులో వ్యాపారం చెందలేరు ఆయన, 1 సంవత్సర కాలం పడుతుంది అని చెప్పారు. ఈ గాయత్రి జయంతి నాడికి 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. భారతదేశం మొత్తం వ్యాపించేశారు ఆయన. అంచేత ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతుంటే ఆయన సూక్ష్మ శరీరంలో కూర్చొని మాట్లాడుతున్నాం నిజంగానే, ఇందులో అనుమానం ఏం లేదు. మనం చూడలేకపోతున్నాం, అది వేరే విషయం. కానీ ఏ విధంగా అయితే వాయువులో కూర్చొని మనం మాట్లాడుతున్నామో, ఈ గురు పుణ్యమ నాడు గురువు గారి గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటే, గురువు గారు హరిద్వార్లోనే లేరు, ఆయన సూక్ష్మ శరీరం మొత్తం భారతదేశం అంతా వ్యాపించి తీరుతాను అని ఆయన చెప్పుకున్నాడు. ఆ వ్యాపించటానికి అంతమంది నమ్మన్నాడు, ప్రపంచం అంతా వ్యాపించాలి కదా. అంచేత ఆయన ఏం చేశారంటే ప్రపంచ సమ్మేళనం పిలిచారు. మరి ఎవరో ఉద్దేశిస్తావాలి కదా, ఇందాక నేను చెప్పాను కదా గురువు గారు మీ కోరిక ఏదైనా తీర్చాలి అంటే ఆ ఎంపీయో ఎమ్మెల్యేయో ఆ డైరెక్టరో ఎవరినో మీరు పట్టుకోవాలి, వెళ్ళాలి ఫిజికల్ గా. ఎందుకు వెళ్ళాలి అంటే గురువు గారి యొక్క శక్తి ఈనాడు ఉన్నటువంటి కుచ్చుక వాతావరణంలో వాళ్ళ దగ్గర వరకు వెళ్ళటానికి ఒక ఫిజికల్ మీన్స్ కావాలి, ఒక పోస్ట్ మ్యాన్ కావాలి తీసుకెళ్తానికి. ఉత్తరం పోస్ట్ బాక్స్ లో పడితే రాబోయే పోస్ట్ మ్యాన్ ఉండదు వెళ్ళదు కదా. అలాగే ఆయన ఏం చేశారంటే అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ప్రపంచంలో ఉన్న ఆయన శిష్యులందరినీ పిలుచుకొచ్చాడు. పిలుచుకొచ్చి వాళ్ళని ఎత్తి మీదకి ఎక్కేదన్నమాట. అంటే ఎక్కారు అనుకుంటే ఏదో భూతం ఎక్కినట్టు ఎక్కారు అని అనుకోకండి, మనకేం తెలియదు పాపం ఏం చేశాడో, మీకు అసలు ఏమీ తెలియదు ఏం జరిగిపోతుందో. అక్కడ ఈ వ్యాపనం జరగటానికి ఉదాహరణ వాయువు ధ్యానము ఉదాహరణము ఇవంతా చెప్పాను కదా. ఈ వ్యాపించటానికి తగినటువంటి పరిస్థితులు కావాలి అంటే ఏజెంట్స్ ఉండాలి. ఏజెంట్స్ ఉండాలి అంటే ఏజెంట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అంతే అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళని అక్కడ తీసుకొచ్చారు. ఏ ఏ దేశం వాళ్ళు అక్కడికి వచ్చారో, ఏ రాష్ట్రం వాళ్ళు అక్కడికి వెళ్ళారో అక్కడంతా ఆయన హాయిగా వ్యాపించేస్తాడు. ఆ టెక్నిక్స్ మనకి తెలియదు కనుక ఎలా జరుగుతుంది అనే కన్ఫ్యూజన్ లో మీరు పడొద్దు. అంతే ఈనాడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాము అంటే ఎవరో ఒకడు మనకి తెలియని వ్యక్తి కూడా శ్రద్ధాంజలి సమారోహకు వెళ్ళుంటే, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది శ్రద్ధాంజలి సమారోహకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేత మరీ గ్యారంటీగా మనం చెప్పుకోవచ్చు అన్నది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా గురువు గారిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. గురువు గారి పక్కన కూర్చొని మాట్లాడుకోవటం లేదు. సూక్ష్మ శరీరం యొక్క ఆ ఎబిలిటీని మీరు గుర్తుంచుకోండి. ఈ వ్యాపించటం అనే స్థితి ఉందే, ఇది అవమాన స్థితి. అన్ని చోట్లకి వ్యాపించగలుగుతారు. ఏకోహం భవిష్యామ ఒక్కడిని అనేకుల్లో నేను వ్యాపించుకోగలగాలి అనేటటువంటి డివైన్ ఎక్స్పెరిమెంట్ ప్రపంచంలో ఇది వరకు ఏ గురువు చేయలేదు, ఎప్పుడు జరగలేదు. శరీరం వదిలేసిన తర్వాత నా తపశక్తిని మీరు ఉపయోగించుకోండి అని బృందావనంలో రాఘవేంద్ర స్వామి, సిద్ధి సాయిబాబా, సత్యసాయిబాబా వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ అసలు నేనే అంతా వ్యాపించేస్తాను, ఈ ప్రపంచం మొత్తం ఉన్న 700 కోట్ల మందిని నేనే మార్చి పారిస్తాను. అసలు నా మిగతా వాళ్ళు హెల్ప్ అక్కర్లేదు, దేవుని లేదు, దయ్యం లేదు, పుల్లి కొండ అన్నాడు, నేను ఒక్కడే చాలన్నాడు ఆయన. అని శరీరం ఎందుకు వదిలేడు అంటే వ్యాపించడానికి వదిలేడు. ఆ శరీరం అక్కడ ఉంటే వ్యాపించలేడు, ఆ శరీరాన్ని గతుకుపోయి ఉండాలి కదా. అందుకని శరీరం వదిలేరు తప్ప శరీరం అలసిపోయి కాదు, శరీరంలో శక్తి లేక కాదు. ఈ వ్యాపనం చెందటము, ఈ అన్ని చోట్లకి వెళ్ళటము అనే ప్రక్రియ ఉన్నదే. ఈ ప్రక్రియ అవమాన ప్రక్రియ మనకి నేర్పడానికి గురువు గారు ఏం చెప్పారు అంటే సంకల్పాన్ని పెంపొందించుకోవటం నేర్చుకోండి. డివైన్ సంకల్పం సృష్టి మొత్తం ఏమని చెప్తాం, ఈశ్వరుని యొక్క సంకల్పము అంటున్నాం అంతే కదా. ఆ సంకల్పం కనుక మనకి నేర్పుతున్నారు ఆయన చిన్న చిన్న మాటల్లో, అసలు ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా చిన్నపిల్లలకి మనం గోరుముద్దలు తినిపిస్తే పాఠాలు నేర్పించినట్టు నేర్పించేస్తున్నారు కనుక ఆ దృష్టి యొక్క ఔన్నత్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకోలేరు. అసలు ఆయన చెప్పింది కూడా నేనుండగా అసలు మీకు తెలియనివను, దాని తర్వాత కూడా మీకు చెప్పనివను అన్నాడు మాతాజీ. ఒక మాట జారి తర్వాత కరెక్ట్ చేసుకుంటుంది. శ్రద్ధాంజలి సమారోహంలో ఆవిడ కూడా ఒక మాట జారింది, కానీ నేను మాటలేం జారటం లేదు, నేను తెలిసే చెప్తున్నాను అనే గొప్పతనాన్ని. ఆయన కావాలంటే తర్వాత మొట్టికాయలు ముట్టి మొట్టి చేసుకుంటాను, దానికేముంది. కానీ ఆ గొప్పతనాన్ని మీరు తెలుసుకోవటానికి మీరు కూడా అవమాన స్థితికి వెళ్తే కానీ అది అర్థం చేసుకోలేరు. ఆయన గొప్పతనాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు అంటేనే అర్థం ఏమిటి అంటే ఆ బేసిస్, ఆ సూత్రం మీలో ఉంది కనుక. నేను జపనీస్ భాషలో చెప్పాననుకోండి అర్థం కాదు మీకు, ఎంత గొప్ప విషయాలు చెప్పినా. అలాగే ఈ అవమానం గురించి నేను చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోగలిగే అనుభూతి మీరు పొందగలుగుతున్నారు అంటేనే అర్థం ఏంటి అంటే ఆ అవమాన అగ్ని మీలో మిలిమిల్లిగా మిణుక్ 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 అంటుంది. ఈ గురు పూర్ణిమ నాడు ఆ అవమాన అగ్నిని దాటి తర్వాత స్థాయికి కూడా మీరు వచ్చేయాలి. అనే కోరికతో నిశ్చిత చెప్తున్నాను. పవమానం అర్థమైపోయింది కదా మీకు. ఏకోహం భవిష్యామా, ఒకటి అనంతం అయిపోవటం, అనంతం ఒకటిలో వెళ్ళిపోవటం అంటే వ్యష్టి సమిష్టిగా మారిపోవటము, సమిష్టి వ్యష్టిగా ఉండటము. ఈ ప్రాసెస్, ఈ మెటీరియలిజం, ఇది అంతా కూడా అవమానానికి సంబంధించింది. ఈ శక్తి మొట్టమొదటిసారి త్రేతాయుగంలో, రాముడు త్రేతాయుగం, త్రేతాయుగంలో మొట్టమొదటిసారి హనుమంతుల్లో మనం చూస్తాం ఈ శక్తిని. అంచతే ఆయన భవిష్యత్ విధాతగా చెప్పాం, సృష్టి సంకల్పంలో ఆయన సంకల్పమే తర్వాత మారుతుంది. అంచేత భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడుగా పేర్కొనబడ్డాడు. ఇంచేత ఆయన మొదటి వ్యక్తి కనుక మరి తర్వాత మనం ఎంతమంది హనుమంతులుగా మారుతామో మనకు తెలియదు. కానీ మనలో ఆ పవమానాగ్ని ఇప్పుడు ప్రచురిల్లుతోంది అని అర్థమైంది. కనుక గురుగారు మన అందరినీ కూడా మీరు హనుమంతులు అంటారు, తప్పేం లేదు. ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే తప్పేం అందులో అబద్ధమే చెప్పడం లేదు ఆయన. కానీ వీడు మర్చిపోయి ఉండొచ్చు, నేను చదివాను ఉంది, లేకపోతే ఉపయోగించుకుందాము పోవచ్చు, అది వేరే విషయం. ఈ పవమానాగ్ని, ఈ ప్రాణదీక్ష చాలా సింపుల్. ఏంటి ఇందులో సింపులిసిటీ అంటే మీరేమీ చేస్తలేదని గుర్తుంచుకోండి. విత్తనం నాటం, నాటిన తర్వాత అది పెద్దదవటానికి మీరు చేసేది ఏం లేదు, నీళ్లు పోయడమే. అంతకంటే మీరు చేయగలిగేది లేదు, చేసేది లేదు. తమాషాది ఏకోహం భవిష్యామాలో ఒక చెట్టు నాటి అనేక విత్తనాలు మీరు పొందాలి అనుకుంటున్నారు. ఈ అనంతమైనటువంటి శక్తి విత్తనం నుంచి మీరు బయటకు తీయటానికి మీరేం చేయాలి? మీరైతే ఏం చేయట్లేదు. చేయాల్సింది ఒకటే ఒకటే, మీ మనోభూమి స్పష్టంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి కదా. అందుకే గురువుగారు పొద్దున్న లేవగానే ఒక పాట పాడుతున్న దాంట్లో శుచి ప్రేమ రసభరసాని ఆ పదానికి అర్థంలో ఏంటి అంటే మీరు శుచిగా నీటిగా ఉండే భూమిలో కనుక విత్తనాన్ని నాటితే చాలా అందమైనటువంటి పుష్పాలు పల్లవిస్తాయి. కానీ ఆ పల్లవించడం అనేది మీ చేతిలో లేదు, ఆ విత్తనం పెద్దదవటం అనేది మీ చేతిలో లేదు. అది సమర్పణ అంటే అది ఆయన చేతిలో ఉంది కానీ మన చేతిలో లేదు. మీరేమి చేయలేరు. దాన్ని అవమాన స్థితిలో చాలా ఎదిగిపోవాలని మీకు కోరిక ఉంది, మీరేం చేయగలరు, మీరేం చేయలేరు. మీరు చేయగలిగింది ఒకటే, నీళ్లు పోస్తూ ఉండగలదు అంతే. ఈ నీళ్లు ఎలా పోస్తూ ఉంటాం? ఈ మూడు సాధనలు నేను చెప్పాను కదా, మౌనము, ధ్యానము, జపము. ఈ సాధనలు నీళ్లు పోయటం లాంటివి అంతే. కానీ ఇది అది కాదు, అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోవడం. అంచేత నేను ఇంత జపం చేశాను, నేను ఇది చేసేసాను, అంచేత ఏం ఫలితం వచ్చింది అంటే నేను ఇన్ని నీళ్లు పోసాను కదా, ఇంకా చెట్టు మొలకెత్తలేదే అన్నట్టే ఉంటుంది. అది దానికి దీనికి ఏం సంబంధం లేదు అసలు యాక్చువల్లీ. కానీ ఈ నీళ్లు పోస్తూ ఉంటే చెట్టు మొలకెత్తటం గ్యారంటీ. అనంతమైనటువంటి శక్తి మనకి, మనకి అంటే గాయత్రి పరివార వాళ్ళకి, ప్రపంచ శాంతి కోసం కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి సత్ప్రవృత్తుల పుణ్యప్రసారం కోసం కానీ అవి పల్లవిస్తాయి తప్ప మిగతావి ఆయన పల్లవించనివ్వడు. మీరు మిగతా ఏమైనా చేసుకుంటే జరగదు, అది గాయత్రి పరివార వాళ్ళకి జరగదు. మిగతా వాళ్ళకి అసలు ఆ టెక్నికే తెలియదు కనుక వస్తూనే లేదు. అంచేత మీరు మిగతా ఏమైనా పలవింపు చేసేసుకుందాం, నేను చాలా జగత్ గురువుని అయిపోదాం, కాస్త మ్యాజిక్లు చేద్దాం, కృత్యం చేద్దాం, నేను కూడా ఒక పెద్ద గురువుని అయిపోదాం అనుకుంటే మాత్రం కొత్తలు ఉడకని కూడా ఆయన ఉడకవు కూడా. కానీ ఆయన అనుకున్నది ఏదో చేయదలుచుకున్నాడే, మనం చేసినా చేయకపోయినా అది జరుగుతుంది. కానీ చేస్తే మనకు కూడా అందులో కొంచెం షేర్, మీకు కూడా ఆ పేరు మిగులుతుంది అని ఆయన చెప్పాడు. ఇది పవమాన స్థితి. ఈ పవమాన స్థితిలో ఉన్నటువంటి సాధకుడు ఇంకో మెట్టు పైకెక్కాలి. ఆ ఇంకో మెట్టు పైకెక్కటం అన్నది కొంచెం కష్టమైనటువంటి మెట్టు. అది కష్టం అని ఎందుకు అంటే స్థూల జగత్తులో ఉండి మాట్లాడుతున్నాం కనుక అత్యాదర్శం కొంత కష్టమేం కాదు. అది ఇచ్చేదంటే ఈ స్థూల జగత్తులో ఇల్లు కట్టాలి అంటే చాలా కష్టం. ఇటుకలు, సిమెంట్, పెరమిట్లు, మళ్ళీ ఆ సిమెంట్ దొరుకుతుందో దొరకదో, ఇటు దొరుకుతుందో, అదంతా ఆలోచన. ఇల్లు కట్టడం ఎంతసేపు మీరు కాస్త క్లియర్ కట్ ఆలోచన చేసుకోగలిగితే ఆలోచన దాంట్లో జరిగిపోతుంది. ఆలోచనల కంటే పైన ఉన్నది మనసస్థు పరాబుద్ధే లోబుద్ధే పరసస్థు సహా. ఆ బుద్ధిని దాటాలి. బుద్ధి అవకాశం ఉన్నటువంటి ఆ శక్తి, దానికి పవన్ పేరు కూడా కట్టలేకపోయాడు. సీక్రెట్ డాక్టర్ లో మేడం బ్లావెస్ కి దాన్నే ముడవని అంటుంది. దేనికైతే మనం పేరు పెట్టలేమో అంటుంది. అదే పోతనాది గజేంద్ర మోక్షంలో చాలా బ్యూటిఫుల్ పద్యం ఉంది. అసలు ఆ తమాషా చూడండి అక్కడ. అసలు పదాలు కూర్పు ఎలా పడింది అంటే చీకటి వెనకాతలు ఉన్నవాడు చీకట్లో మనకేం కనిపించదు అసలు.
ఏమీ కనిపించదు మన కళ్ళు, అవి ఏమీ పనిచేయవు కదా.
కానీ కళ్ళు పనిచేయటం లేదు అనే స్థితి మనకుంది.
ఏం కనిపించటం లేదు అని కనిపించటం ఉంది కదా.
అది వెనక అతను ఉన్నవాడు కావాలంటున్నాడు.
దానికి పేరు ఏం పెడతాం మనం? నేమ్లెస్ వన్ అన్నాడు. మీకు ఎందుకు వస్తుందో ఆ నేమ్లెస్ వన్ ని కూడా పట్టుకునే మెథడ్.